यशोमति नन्दनं ब्रजवरनाद మలేషియా అండ్ సింగపూర్లో ఉన్న తెలుగు కృష్ణ భక్తులందరికీ నా నమస్కారం. వాంఛాకల్పతరు భయశ్చ కృపాసింధుభయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవృందకి జయ్. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ్. ఇస్కాన్ వర్తమాన్ గురువృందకి జయ్. హరే కృష్ణ. సో ఈ క్లాస్ మొదలుపెట్టే ముందు మీ అందరికీ క్షమాపణ అడగాలి. చాలాసారి మీ క్లాస్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. సాధారణంగా నేను ఏ క్లాస్కి హామీ ఇచ్చిన తర్వాత అసలు అది పోస్ట్పోన్ చేయడం అనేది ఎప్పుడు జరగదు. నాకు ఒంట్లో బాగాలేనప్పటికైనా నేను ఏదో ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తీసుకునైనా మాట్లాడేస్తాను, ఎందుకంటే భక్తుల్ని నిరాశపరచడం నాకు ఇష్టం ఉండదు. కానీ సంహౌ మీ క్లాస్ వచ్చినప్పటికీ పరిస్థితులు అలా తయారైపోయాయి, అసలు ఇంకా పోస్ట్పోన్ చేసే తప్ప ఇంకేదైనా పరిష్కారం దొరకలేదన్నమాట. సో ఎనీవే మీ అందరి ముందు ఈరోజు హాజరుగా ఉన్నాను, ఇంకా నన్ను క్షమించాలి. సో ఈరోజు చాలా విశేషమైన ఒక టాపిక్ మీద మనం చర్చిస్తాము. ఇది మన ఆధ్యాత్మిక జీవన్ కోసం చాలా చాలా విలువైన విషయం. ఇది బాగా ఆలకించాలి అందరూ. ఈ ప్రపంచంలో అందరికీ ఆనందంగా ఉండాలని ఉంటుంది. మనం ఏది చేస్తున్నామో చివరికి ఆనందం కావాలని చేస్తున్నాము. ఏదైనా మంచిగా తినాలి, ఏదైనా మంచిగా వినాలి, ఏదైనా మంచిగా చూడాలి, దాని వెనక కారణం ఏంటంటే మనకి ఆనందం కావాలి. కానీ ఎంత చేసినప్పటికైనా శాశ్వతమైన ఆనందము మనకి దొరకట్లేదు. ఎందుకంటే మనం ఎక్కడైతే ఆనందం వెతుక్కుంటున్నామో అక్కడ ఆనందం లేదు. ఇప్పుడు ఊహించండి, నేను ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు వైజాగ్లో విశాఖపట్నంలో చాలా ఎండగా ఉంది. మామూలుగా అయినా ఇక్కడ తెమ్మ ఎక్కువ, హ్యూమిడిటీ ఉంటుంది బాగా. ఇప్పుడు ఊహించండి నేను ఏదైనా షాపింగ్కి వెళ్ళాననుకోండి, ఎండ ఇప్పుడు బయట. ఇప్పుడు తాత్కాలికంగా నేను ఏదోటి చేసుకోవచ్చు ఎండ నుంచి తప్పించడానికి. ఏదో ఒక ఐస్ క్రీమ్ తింటాను, చెరుకు రసం తాగుతాను, కానీ అది తాత్కాలికమైన పరిష్కారం, పర్మనెంట్గా కాదు. ఈ ఎండ నుంచి నేను తప్పించాలంటే నేను ఇంటికి వెళ్ళాలి, అప్పుడు నేను ఎండ నుంచి తప్పించుకోగలుగుతాను. అయితే నేను మేబీ ఇంద్రియ తృప్తి అంటే ఐస్ క్రీము చెరుకు రసం తాగేసి కొంతసేపు కోసం తప్పించుకున్నాను ఎండ నుంచి, కానీ ఆ చెరుకు రసం గ్లాస్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఆ వేడి అనిపిస్తుంది. పోన్లే నేను చాలా ఎక్కువ చీరలు కొన్నాను కదా, ఆ ఆనందంలో కొంతసేపు ఉంటాను, ఎంత షాపింగ్ చేసుకున్నాను ఎంత బాగుంది, కానీ మళ్ళీ కొంతసేపు తర్వాత అది కూడా బోర్ కొడుతుంది. సరే అయితే నేను పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేసుకుంటాను, ఎందుకంటే ఈ మధ్యనే మోటివేషనల్ స్పీకర్స్ మనకి ఎంతెంతో మంచి స్పీచ్లు ఇచ్చేసి మనసే పెద్ద ప్రాబ్లం, మనసుని నియంత్రించండి, మనసుని ఇటు. సో ఓకే, నేను పాజిటివ్గా ఆలోచిస్తాను. ఏదైనా సాధించాలంటే కొన్ని సాక్రిఫైస్, కొన్ని వదలాలి తప్పదు. నేను ఇప్పుడు ఈరోజు ఈ చీరలు కొనాలంటే కొంచెం నేను కష్టపడాలని నా మనస్సుని నేను సర్దుకొని చెప్పుకోవచ్చు, కానీ కూడా అది ఎక్కువ రోజులు ఉండదు. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి ఆ సోఫా మీద షాపింగ్ బ్యాగ్లు విసిరేసి హ్యాపీగా ఏసీ వేసుకుంటే అమ్మయ్యా అని అనిపిస్తుంది, అప్పుడు నాకు హ్యాపీగా ఉంది. అలానే ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనం ఒక అడారిలో ఉన్నాము. అయితే మనం అనుకుంటాము మేబీ నేను ఇంకా కొంచెం సంపాదించేస్తే నాకు ఆనందం ఉంటుంది, కానీ పదెంతస్తులు బిల్డింగ్ కట్టినా కూడా ఆనందం దొరకదు. అయితే సరే నేను ఇంద్రియ భోగంలో ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది, ఏదో మంచిగా తినేస్తాను, మంచిగా చూస్తాను, మంచిగా వింటాను, కానీ అది కూడా తాత్కాలికమైన ఆనందం ఇస్తుంది. సరే నేను పాజిటివ్ యాటిట్యూడ్ ఉంచుకుంటాను మనసులో, ఏం అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు నా లైఫ్లో, అలా అనుకోవచ్చు. కానీ ఒకవేళ మీకు బిజినెస్ ప్రాబ్లం అయినా, జాబ్లో ప్రాబ్లం అయినా, డబ్బుల్లో ప్రాబ్లం అయినా, అది నేను అంత బాగుంది అంత బాగుంది అని ఆలోచిస్తే అది సార్ట్ అవుట్ అవ్వదు కదా. దాని అర్థము వస్తువులు నాకు ఆనందం ఇవ్వట్లేదు, ఇంద్రియ భోగం నాకు ఆనందం ఇవ్వదు, పాజిటివ్ యాటిట్యూడ్ నాకు ఆనందం ఇవ్వదు. అయితే ఏది ఇస్తుంది నాకు ఆనందం, ఎలా దొరుకుతుంది నాకు ఆనందం? ఈ వస్తువులు ఏదైతే తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది, అది కూడా యాక్చువల్గా ఆనందం కాదు, ఎందుకంటే అది ఆనందం తాలూకా పరిభాషనే కాదు. ఇంద్రియ భోగం చెయ్యడం వల్ల ఆనందం కాదు, కొంతసేపు కోసం దుఃఖం ఉండదు, దాన్ని ఆనందం అనుకుంటున్నాము. ఎలా అయితే శాస్త్రంలో అంటారు, అశ్వత్థామ ద్రోణాచార్య తాలూకా కొడుకు చాలా పేదవాళ్ళుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ గురుకుల్లో అందరూ పాలు తాగుతూ ఉంటే తిని అనుకున్నాడు, పాలంటే మేబీ మైదాపిండిలో కొంచెం నీళ్ళు కలిపేస్తే పాలని, మరుసటి రోజు తను కూడా తీసుకువెళ్తే వాళ్ళ స్నేహితులు అందరూ నవ్వుతున్నారు, ఇది పాలు కాదురా అంటే మళ్ళీ అలానే ఉంది చూడడానికి, చూడడానికి అలా ఉంది కానీ పాలు కాదు ఇది అని. సో మనం కూడా దేనికైతే ఆనందం అనుకుంటానో అది ఆనందం కాదు. అయితే ఓకే, అది ఆనందం కాదనుకోండి, అయితే ఆనందం ఎక్కడుంది, ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకు ఆనందం? అయితే భగవద్గీత అధ్యాయం 6 ధ్యాన యోగ శ్లోక నంబర్ 28లో స్వామివారు అంటారు, యుంజనేవ సదాత్మానం యోగీ విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. స్వామి అంటున్నారు, అత్యంతం సుఖం, మీకు సుఖం కావాలి కదా, అత్యంతం సుఖం, ఎక్కువ సుఖం కావాలా, అయితే ఏం చెయ్యాలి, భగవంతుడితో అనుసంధానం పెంచుకోవాలి. ఎప్పుడైతే మనం భగవంతుడితో ఒక అనుసంధానం పెంచుకుంటామో అప్పుడు శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది. యుంజం, యుంజం అంటే భగవంతుడితో ఒక కాంటాక్ట్, ఒక అనుసంధానం పెంచుకోవడం. యుంజం అంటే యోగా. యాక్చువల్గా ఈరోజు యోగా డే, చాలామంది యోగా అంటే దానికి చాలా సిమితంగా అనుకుంటున్నారు. యోగా అంటే ఏదో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేదంటే ఏదో ఆసనాలు అనుకుంటున్నారు. యోగా అంటే ఆసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, బాగానే ఉంది, కానీ అది యోగాలో ఒక స్టెప్ మాత్రమే. మన బాడీ శారీరకంగా మనము ఆరోగ్యంగా మంచిగా ఉంటే, మానసికంగా మన సంతులనం బాగానే ఉంటే అప్పుడు భగవంతుడితో అనుసంధానం చేసుకోవచ్చనే అన్ని ఏర్పాట్లు. కానీ మనం అక్కడే ఆగిపోతున్నాం. అంటే మనం ఫిజికల్గా బాగుండాలి, ప్రాణాయామం చేసుకోవాలి, ఓకే, దాని తర్వాత ఏంటి, అక్కడికి ఆగకుండా శరీరము మనసు బాగుంటే ఈజీగా సహజంగా సునాయాసంగా భగవంతుడితో అనుసంధానం చేసుకోవచ్చని యోగా తాలూకా గమ్యం. కానీ అది మర్చిపోయారు జనాలు, ఫిజికల్ ఫిట్నెస్లో బిజీ అయిపోయారు. సో భగవంతుడు అంటున్నా, యుంజం, నాతో అనుసంధానం పెంచుకుంటేనే శాశ్వతంగా ఆనందంగా ఉండగలుగుతాం. అయితే భగవంతుడితో అనుసంధానం ఎలా పెంచుకోవాలి, ఎలా ఏర్పాటవుతుంది అది? ప్రార్థన, అది మన ఈరోజు విషయము. ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు భగవంతుడితో ఒక అనుబంధనం ఏర్పాటవుతుంది. సో ప్రార్థన అంటే ఏంటి? చాలామంది ప్రార్థన అంటే చాలా కాంప్లికేటెడ్గా అనుకుంటారు. మేబీ ప్రార్థన అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి ఏమైనా పద్ధతి ఉంటుందా? సింపుల్గా ప్రార్థన అంటే భగవంతుడితో మాట్లాడడం. నేను మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు, మీకు మాట్లాడడం వచ్చా చాలు, మీరు భగవంతుడితో మాట్లాడండి. ఏ భాషలో అయినా భగవంతుడికి అన్ని భాషలు అర్థమవుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాతీ, 7000 లాంగ్వేజెస్ ఉన్నాయి భారతదేశంలో. భగవంతుడికి అన్ని, ఐ మీన్ ఇన్ ద వరల్డ్ 7000 లాంగ్వేజెస్ ఉన్నాయి, భగవంతుడికి అన్నీ అర్థమవుతాయి అన్నమాట. సో భగవంతుడితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. భగవంతుడితో మాట్లాడడమే ఆధ్యాత్మిక జీవితం తాలూకా గమ్యము. భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు చాలాసారి ఈ విషయాన్ని నొక్కి చెప్పి ఉన్నారు. చైతన్య చరితామృతము మధ్యలీల 4వ అధ్యాయం 95వ శ్లోకంలో అక్కడ అంటున్నారు. బృందావన్లో వెళ్ళి ఎవరైనా భజనం పూజ చేస్తే అది అనుకూలంగా ఉంటుంది. ఆ శ్లోక ఒక భాష్యంలో ప్రభుపాదులు వారు రాస్తున్నారు కింద, భగవంతుడితో ముఖాముఖి మాట్లాడడమే ఆధ్యాత్మిక జీవితం తాలూక గమ్యం. ఎవరైనా అది సాధించలేకపోతే వాళ్ళు చేసిన భక్తికి లాభమేంటి అని ఆయన అడుగుతున్నారు. దాని అర్థము మనం భగవంతుడితో మాట్లాడడం, ప్రార్థించడం, అదే జీవిత తాలూక గమ్యం. అయితే ఇప్పుడు ప్రస్తుతము మనం మాట్లాడతాము, కానీ స్వామి మాట్లాడింది మనకి వినిపించకపోవచ్చు, ఎందుకంటే మనం ఆ లెవెల్లో లేము. కానీ మాట్లాడుతూ ఒకరోజు ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో అది కూడా మనకి వినిపిస్తుంది. నాకు గుర్తొస్తుంది ఎలా, ఒకసారి శ్రీల ప్రభుపాదులు వారు తమలకృష్ణ మహారాజుతోని ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహాల దగ్గర నిలబడి శ్రీల ప్రభుపాదుల వారు విగ్రహాలతో మాట్లాడుతున్నారు, స్వామి మీరు బాగానే ఉన్నారా, వీళ్ళు మీకు సమయానికి భోగం పెడుతున్నారా, మీకు సమయానికి పడుకోబెడుతున్నారా, ఎన్నిసారి హారతిలు చేస్తున్నారు, అన్నీ మాట్లాడేస్తూ ఉంటే ఒక్కొక్క ప్రశ్న వేసిన తర్వాత మళ్ళీ విరామం ఇస్తూ అని అంటున్నారు. తమలకృష్ణ మహారాజ్ ఆశ్చర్యపోయారు. కొంతసేపు తర్వాత ఎప్పుడైతే ప్రభుపాద ఆయన గదికి వెళ్ళిపోయారు, అక్కడ ఉన్న టెంపుల్ ప్రెసిడెంట్ ప్రభుపాదుల వారు గది లోపలికి వచ్చేసి, ప్రభుపాదుల వారు మీకు అన్ని చెప్పాలనుకుంటున్నాం, మేము రోజుకి ఎన్నిసారి హారతి చేస్తున్నాం, ఎన్నిసారి భోగం ఇస్తున్నాం అంటే ప్రభుపాద వెంటనే అక్కడ లేదు, నేను నాకు తెలుసు అంటే మీకు ఎలా తెలిసింది అంటే స్వామి వారు నాకు చెప్పారు అని. అప్పుడు వాళ్ళు నమ్మలేక ఆశ్చర్యపోతే తమలకృష్ణ మహారాజ్ దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నారు. అయితే మీరు ఏం చెప్తున్నారు ప్రభుపాద, అయితే స్వామివారు మీ హృదయం నుంచి ఆన్సర్స్ని ఇస్తున్నారా అని అడిగితే శ్రీల ప్రభుపాద ఆయన వైపు గంభీరంగా చూస్తూ, ఎందుకంత కష్టంగా మాట్లాడతారు, చాలా సింపుల్, నేను స్వామికి అడిగాను, స్వామి జవాబిచ్చారు, దాంట్లో ఏంటి ఇంత గొప్పది. అప్పుడు తమలకృష్ణ మహారాజ్ అన్నారనమాట, నాకు ఆ రోజు అర్థమైంది ప్రభుపాద కోసం అది చాలా చిన్న విషయం, స్వామితో మాట్లాడడము, మళ్ళీ స్వామి ప్రతిస్పందించి ఏదో ఒకటి దానికి జవాబు ఇవ్వడం, మనం ఏదో దాన్ని గొప్పగా అనుకుంటున్నాం. సో భక్తి జీవితం తాలూకా సారాంశము స్వామితో ఒక కాన్వర్జేషన్, ఒక రిలేషన్షిప్, ఒక సంబంధం, ఒక అనుసంధానం మనకి ఉండాలన్నమాట. సో ప్రార్థన అంటే భగవంతుడితో మాట్లాడడం. అయితే ఈరోజు మనము ఈ ప్రార్థన ఎందుకు చేయాలి, దానివల్ల లాభం ఏంటి, ఈ ప్రార్థన తాలూకు శక్తి ఏంటి, ఎవరిని ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ప్రార్థనలో మన మాటలు, మనం చెప్పిన వాక్కులు ఎలా ఉండాలి, దాని గురించి మనం వివరంగా చర్చిద్దాము. సో ఇక్కడ నేను కనీసం ఒక 30 పాయింట్లు రాశాను, ప్రార్థన చేస్తే లాభం ఏంటి. ఈ ప్రపంచంలో అందరికీ లాభం 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 కావాలి, నాకేంటి దీంట్లో, నేను చేస్తే నాకేం దొరుకుతుంది, సో మీకేం దొరుకుతుంది అదన్నీ రాసుకున్నానమాట, ఏం దొరుకుతుంది మనం ప్రార్థన చేస్తే. సో మొట్టమొదటి మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది, ప్రార్థన చేస్తే ప్రార్థన అనేది మన ఆధ్యాత్మిక ఆలోచనలకి శక్తి ఇస్తుంది. వైజ్ఞానికులు అంటారు ప్రతిరోజు ఒక సాధారణ మనిషికి 30,000 ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట రోజుకి 24 గంటల్లో, చిన్న చిన్న ఆ 30,000 ఆలోచనలో ఒక్క ఆలోచన ఏంటంటే నేను మంచి భక్తుడు అవ్వాలి. కానీ ఆ 29,999 ఆలోచనలు ఆ ఒక్క ఆలోచనని నిలిపివేస్తుందన్నమాట. సో దాన్ని మనం పోషణం ఇస్తే అప్పుడు ఆ ఆలోచన నిలబడుతుంది. సో ఆ పోషణం ఎలా దొరుకుతుందంటే ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం భగవంతుడిని ప్రార్థిస్తామో అప్పుడు ఏదైతే ఆ ఒక్క ఆలోచన మనం పెంచుకున్నామో మనసులోనే దానికి పోషణం దొరుకుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు చాలాసారి ఉదాహరణ ఇస్తూ ఉన్నారనమాట, ఎప్పుడైతే 2 కుక్కలు పొట్లాడుతూ ఉంటే ఎవరు గెలుస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, ఎవరైతే బాగా తిని శక్తివంతుడుగా బలిష్ఠుడుగా ఉన్నాడో తనే గెలుస్తాడు. అలానే మన హృదయంలో కూడా ఎప్పుడు 2 కుక్కలు 2 ఆలోచనలు పోట్లాడుతూ ఉంటాయి, చెడు ఆలోచన మంచి ఆలోచన. కానీ దేనికైతే మనం రెగ్యులర్గా నియమంగా పోషణం క్రమంగా ఇస్తూ ఉంటామో ఆ ఆలోచన శక్తివంతుడుగా తయారవుతుంది. సో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు ఆ మంచి ఆలోచనకి శక్తి అనేది దొరుకుతుంది. ఇంకొకటి, ఎందుకు ప్రార్థించాలి, ప్రార్థించినప్పుడు ఏదైతే ఇంపాసిబుల్ సాధ్యం కాదు అలాంటి కూడా మనం సునాయాసంగా చేసేయగలుగుతామన్నమాట. సో ఈరోజు నేను నడుచుకొని మలేషియా రావాలంటే అది సాధ్యం కాదు, కానీ ఫ్లైట్ తీసుకుంటే 2 అవర్స్లో మీ ప్రోగ్రాంలో నేను ఉంటాను. సో అలా ఏదైతే మన శక్తితో మనం చెయ్యాలనుకుంటే అసాధ్యం కాకపోవచ్చు, కానీ ఫ్లైట్ అంటే భగవంతుడు ఒక సాయం తీసుకుంటే అది చాలా తొందరగా అయిపోవచ్చు. ఇంగ్లీష్లో ఒక సామెతం ఉంది, మెన్ వర్క్ బట్ వెన్ మెన్ ప్రే గాడ్ వర్క్స్. మనం పని చేస్తూ ఉంటే మనం పని చేసుకుంటాం, ఎప్పుడైతే ప్రార్థిస్తే భగవంతుడు పని చేస్తారనమాట. సో ఒక ఇంట్లో ఒక చిన్న బాబు ప్రాంగణంలో ఆడుతూ ఉంటే అక్కడ ఒక పెద్ద బండరాయి అనమాట. సో అది ఆటంకంగా ఉంటే నాన్నకి వెళ్ళి చెప్తే నువ్వు తోసేసి పక్కన పెట్టే అన్నారనమాట. ఈ అబ్బాయి వెళ్ళి దాన్ని తోస్తే చాలా బరువుగా ఉందనమాట, అసలు జరగట్లేదనమాట. వెళ్ళి చెప్పాడనమాట, నాన్న నేను ప్రయత్నిస్తున్నాను కానీ అది జరగట్లేదు. నాన్నగారు అన్నారు, నువ్వు నీ పూర్తి శక్తి వాడట్లేదు, పూర్తి శక్తితో చేస్తే తప్పకుండా దాన్ని తోసేయగలుగుతావు. ఇంకోసారి ప్రయత్నించాడు, మళ్ళీ వచ్చాడు, నిజంగా నాన్న నా పూర్తి శక్తి వాడాను కానీ కూడా కదలట్లేదు, ఇగో చూడండి అన్ని చెమ్మట్లు కారుతున్నాయి కానీ నన్ను జరపలేకపోతున్నానంటే, అప్పుడు నాన్నగారు అన్నారు, నువ్వు నీ పూర్తి శక్తి వాడట్లేదు. అప్పుడు ఆ అబ్బాయి ఆశ్చర్యపోతున్నాడు, ఎందుకు ఇలా చెప్తున్నారు నాన్న అంటే, అప్పుడు ఆయన అన్నారు, నీ పూర్తి శక్తి ఏంటంటే నువ్వు నాకెందుకు సాయం అడగట్లేదు. ఒక కొడుకు తాలూకు పూర్తి శక్తి ఏంటంటే నాన్న దగ్గర సాయం అడగడం. నేను నీ అందుబాటులో ఉన్నాను కదా, నువ్వు నా సాయం అడగట్లేదు, దాని అర్థం నువ్వు నీ పూర్తిగా నీ బుర్ర ఉపయోగించట్లేదు. అలానే భగవంతుడు ఎల్లప్పుడు మన దగ్గర ఉన్నారు, సాయం చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ మనం సహాయం తీసుకోవట్లేదు అన్నమాట. సో అలా ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు మనం ఏ పని చేసినా ఆ పనిలో మన కృషితో పాటు స్వామివారి 2 చేతులు కూడా మన వెనక ఉంటాయన్నమాట. అప్పుడు ఏదైతే అసలు చెయ్యలేమో అలాంటి పని కూడా చాలా సునాయాసంగా మనం చేయగలుగుతామన్నమాట. సో ప్రార్థన చేసినప్పటికీ మన మంచి ఆలోచనలకి శక్తి, అండ్ మనం ఏ పని చేసినా దానికి డబుల్ బోనస్ అన్నమాట, భగవంతుడు మనని సాయం చేస్తారు. ప్రార్థన చేస్తే ఆత్మకి పోషణం దొరుకుతుంది. సి ఆత్మ తాలూక సహజమైన స్థితి భగవంతుడితో అనుసంధానంలో ఉండడము. కానీ ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాము, మనం అది చెయ్యట్లేదు కనుక మనం పూర్తిగా ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం. సి మనకు ఒకటి భౌతిక శరీరం ఉంది, ఒకటి మనసు, ఒకటి ఆధ్యాత్మిక ఆత్మ అన్నమాట. ఈ 3 ఎప్పుడైతే కలిసి ముందుకి వెళుతుంది అప్పుడే ఒక కంప్లీట్ హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది. అయితే మన భౌతిక శరీరం కోసం మనం మంచిగా ఆహారం తీసుకుంటున్నాము, మనసుకి కావాల్సింది, ఆత్మకి కావాల్సింది భగవంతుడి తాలూకు నామజపము, ప్రార్థన, అప్పుడే దానికి పోషణం అనేది దొరుకుతుంది. సో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఆత్మకి ఆనందం అనేది దొరుకుతుంది. ఎలా అయితే ఒక చేపకి నీళ్ళ లోపల ఉండడమే అది దానిది సహజమైన స్థానము, నీళ్ళ నుంచి బయట తీసినప్పటికీ ఎన్ని సౌకర్యాలు ఇచ్చినప్పటికైనా ఆ చేప ఆనందంగా ఉండలేదు, అలానే ఈ ఆత్మకి భౌతిక పరంగా ఎంత మంచి శరీరం దొరికినప్పటికైనా, బయట ఎంత సౌకర్యం ఉన్నప్పటికైనా, ఎప్పుడు వరకైతే భగవంతుడితో అనుసంధానం అవ్వదు ఆత్మకి ఆనందం ఉండదు. అందుగురించి మనిషి దగ్గర ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నప్పటికైనా ఆనందం లేదు. సో ప్రార్థన చేయడం వల్ల ఆత్మకి పోషణం, ప్రార్థన చేయడం వల్ల శరీరానికి కూడా పోషణం. ఎందుకు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్లో కొన్ని సంవత్సరాల కిందట వాళ్ళు ఒక చక్కని పుస్తకం ప్రింట్ చేశారు, ది హ్యాండ్ బుక్ ఆఫ్ హెల్త్ అండ్ రిలిజన్ ఆ పుస్తకం తాలూక పేరు. దాంట్లో వాళ్ళు చాలామంది కలిసి చేసిన పరిశోధన వాళ్ళు అక్కడ దాని వివరాలు రాశారు. సో వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు చేసిన పరిశీలన ద్వారా వాళ్ళకి ఏం తెలిసిందంటే, ఎవరైతే కంటిన్యూస్గా ప్రార్థిస్తారో, ఎవరైతే ప్రార్థించరు వాళ్ళకైనా 7 నుంచి 12 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతుకుతారనమాట. సో ఎవరికైనా పోన్లే మాకు భగవంతుడి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ భౌతికంగా చక్కగా ఆనందంగా క్షేమంగా ఉండాలంటే కూడా ప్రార్థించాలి, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది శరీరం, మనం ప్రార్థిస్తే ఎక్కువ కాలం బ్రతుకుతామని సైన్స్ కూడా చెప్తుందన్నమాట. సో ఒక్కసారి ప్రార్థించడం కాదు, క్రమంగా క్రమ తప్పకుండా ప్రతిరోజు స్థిరంగా ప్రార్థించిన వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారని సైన్స్ కూడా చెప్తుందన్నమాట. సో ఆత్మకి పోషణం, శరీరానికి పోషణం, మనసుకి కూడా పోషణం. సి ప్రార్థన చేసినప్పటికీ మనసుకి ఒక ధైర్యం అన్నమాట, ఎవరో అక్కడ ఉన్నాడు, పైన ఎవరైతే నాకైనా ఎక్కువ శక్తి కలిసి ఉన్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నాడు, ఎవరైతే నన్ను కాపాడుతాడో, ఆ ఒక ఫీలింగ్ మనసుకి ఎంత ఆనందము, ఎంత ధైర్యంని ఇస్తుంది. అండ్ మనసు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉండగలుగుతాము, ఎందుకంటే మనసే అంత నియంత్రిస్తుంది. మనసే మన శత్రువు అవ్వచ్చు, మనసే మన ఫ్రెండ్ అవుతుంది. ఈ మనసుని మనం చాలా జాగృతగా ఉంచుకోవాలి. 1957లో ఒక నిజమైన ఘటన గురించి చెప్తున్నాను, మీరు ఇది రిఫర్ చేసుకోవచ్చు. కాలిఫోర్నియాలో ఒక అతను, తన పేరు మిస్టర్ వ్రైట్, తనకి గొంతు దగ్గర ఇక్కడ వాసిపోయి క్యాన్సర్ అయిందనమాట. అది లాస్ట్ స్టేజ్లో ఉంది ఆ క్యాన్సర్. సో డాక్టర్స్ కూడా ఇంకా మేము ఏం చెయ్యలేమండి, ఇంకా కొన్ని రోజులు మీరు బ్రతుకుతారని అలా వదిలేశారు. అయితే ఊరికి హాస్పిటల్లో ఐసీయూలో తను అలా పడుకొని పెడుతున్నారు, ఇంకా ట్రీట్మెంట్ కూడా చేయడానికి ఏం లేదు, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది క్యాన్సర్. కానీ అదే సమయంలో ఏమైందంటే, మామూలుగా న్యూస్ పేపర్స్ అలా ఇస్తూ ఉంటారు కదా పేషెంట్స్కి, ఇతను న్యూస్ పేపర్లో ఏం చూశాడంటే తనకైన క్యాన్సర్కి ఒక పరిష్కారం దొరికింది, కాకపోతే ఇంకా ల్యాబుల్లో కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి, త్వరలోనే అది మెడికల్ డిపార్ట్మెంటల్ స్టోర్ అంటే మెడికల్ స్టోర్స్లో వచ్చేస్తుంది. తను డాక్టర్తో అడిగాడనమాట, నాకు ఈ మెడిసిన్ నా కోసం మీరు తెప్పించవచ్చు కదా. డాక్టర్ అన్నారు, ఇంకా ల్యాబుల్లో అవుతున్నాయి కదా సార్, ఇంకా మార్కెట్లో రిలీజ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది, నేను తెప్పించలేనంటే లేదు, మీకు ఎంత కావాలంతా నేను డబ్బులు ఇస్తాను, ఎలాగో నాకు తెప్పించండి. ఇప్పుడు డాక్టర్ మనసులో అనుకున్నాడు, ఎలాగో ఇంకా కొన్ని రోజుల్లో తను పోతాడు, ఎందుకు తనకి బాధ కలిగిపించాలి అంటే, ఊరికే సెలైన్ వాటర్ ఇంజెక్షన్లో పెట్టేసి కొన్ని రోజుల్లో ఇగోండి సార్ తెప్పించానండి అని చెప్పి తనకి ఇంజెక్షన్ ఇచ్చేశారు. ఇప్పుడు తన మనసులో ఒక ఆనందం, అయ్యో నాకు ఆ మెడిసిన్ అనుకున్నాను దొరికింది, ఇప్పుడు నాకు నయం అవుతుంది, ఆహా ఇప్పుడు నాకు నివారణ దొరికిందని ఎంత హ్యాపీ అయిపోయి, మైండ్కి ఎంత శక్తి ఉంది చూడండి. కొన్ని రోజుల్లోనే పూర్తిగా అది తగ్గిపోయింది. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారనమాట, సలైన్ వాటర్ ఇచ్చాము ఎలా తగ్గిపోయింది అంటే, మనసులో ఉన్న శక్తి నాకు నయం అయ్యింది అని అనుకున్నాడు. సో వెంటనే ఇంకా అతను ఇంకా డిశ్చార్జ్ చేసేసారు, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు, హ్యాపీగా ఎండింగ్ అయిపోయింది. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు, అప్పుడు చూస్తే మళ్ళీ వాసిపోయి ఉందనమాట. డాక్టర్, ఇదేంటి మీకు ఇలా అయ్యిందంటే, అతను చెప్పారు, అలా కాదు డాక్టర్ గారు, 3 రోజుల ముందు న్యూస్ పేపర్లో నేను విన్నాను, ఏ ఇంజెక్షన్ అయితే మీరు నాకు ఇచ్చారు కదా అది ఫ్లాప్ అయిపోయిందనమాట, అక్కడ సైంటిస్టులు వైజ్ఞానికులు ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు అన్నారు ఈ మెడిసిన్ ఫ్లాప్ అయిపోయింది, అందుకోసం మళ్ళీ వచ్చి ఉంటుందేమో అని. సో ఇప్పుడు ఏమైందంటే, మెంటల్గా ఇది పనిచేసింది. ఎప్పుడైతే న్యూస్ పేపర్లో చదివాడు ఈ మెడిసిన్ ఇంకా పనికి రాదు అంటే, తనకి ఇంకా మెంటల్గా అయితే నాకు ఇంకా మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది అలా చెప్పడం వల్ల మళ్ళీ ఆ డిజీజ్, మళ్ళీ ఆ వ్యాధి బయటకు వచ్చిందనమాట. సో అలా మళ్ళీ ఆ డాక్టరు, అలా కాదయ్యా నేను ఈసారి మీకు డబుల్ డోస్ ఇస్తాను, సింగిల్ డోస్ అయితే ఫెయిల్ అవుతుందని మళ్ళీ సలైన్ వాటర్ ఇచ్చారు, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పేపర్లో వచ్చింది దాని గురించి, అప్పుడు చదివిన 3 డేస్లో తను చనిపోయాడు. ఇది నిజమైన ఘటన, మీతో షేర్ చేస్తున్నాను. సో ఎంత పవర్ఫుల్గా ఉంది మైండ్. సో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉంటామో మన మనసుకి ఒక ధైర్యం అనమాట, స్వామి ఉన్నారు, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు, ఆయన నన్ను కాపాడుతారు, నేను బాగానే ఉంటాను అని మనం ఆనందంగా ఉండొచ్చు. సో ప్రార్థన చేయడం వల్ల మనసుకి, శరీరానికి, ఆత్మకి పోషణం దొరుకుతుంది. ప్రార్థన చేయడం వల్ల మనం జీవితంలో కొంచెం గంభీరంగా అయిపోతాం, లేదంటే ఎటువంటి ఫోకస్ లేకుండా ఊరికే ఈరోజు గడిచిపోయింది రేపు గడిచిపోతుంది అలా కాదు. ప్రార్థన చేసినప్పటికీ మనం స్వామి దగ్గర ప్రార్థన చేస్తామంటే ఏం చేస్తాం, ఏదోటి అడుగుతాము, ఏదోటి చెప్తాము, మన బాధలు చెప్పుకుంటాము, లేదంటే ఏదోటి కోరికలు అడుగుతాము. కోరిక అడగాలంటే మీకు ఏదైనా గమ్యం ఉండాలి కదా, అప్పుడే ఏదైనా కోరిక పుడుతుంది. సో అప్పుడు ఏంటంటే మన జీవితానికి మనం చక్కగా ప్రణాళిక వేసుకుంటాం, ఇలా చేస్తాను అలా చేస్తాను, స్వామి నాకు ఇలా సాయం చేయండి అని కొంచెం సీరియస్నెస్ మన లైఫ్లో వస్తుందన్నమాట ప్రార్థన చేయడం వల్ల. ప్రార్థన చేసినప్పటికీ మనలో కరుణ పుడుతుంది, అయ్యో నేను స్వామి దగ్గర అడుగుతున్నాను, నేను కూడా ఇంకెవరికైనా సాయం చెయ్యాలి అని ఆ మంచి గుణాలు మనలో పుడతాయన్నమాట. ప్రార్థన చేయడం వల్ల మన ఉష్ణోగ్రత అంటే మన టెంపరేచర్ కరెక్ట్గా ఉంటుంది. ఎలా అయితే ఈరోజు ఐస్ క్రీమ్ ఉందనుకోండి, ఆ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జర్లో పెట్టకపోతే అది కరిగిపోతుంది, ఆ ఐస్ క్రీమ్ సరి సమంగా ఉండాలంటే దానికి సరిగ్గైన టెంపరేచర్ ఉండాలి. అలానే మనం కూడా భక్తి చెయ్యాలంటే మన మనసు సరిగ్గైన టెంపరేచర్ ఉండాలి. దాని అర్థం ఏంటంటే మనం వినయంగా ఉండాలి. ప్రార్థన చేయడం వల్ల మనలో వినయం పుట్టుతుంది. ఎప్పుడైతే స్వామి దగ్గర వెళ్ళి నిలబడతామో ఎంత అందంగా అలంకరించి స్వామి ఉంటారు, అది చూసినప్పటికీ మనలో ఉన్న మిథ్యా అహంకారం పోతుంది. అయ్యో నేను నన్నే చాలా అందంగా అనుకుంటున్నాను, కానీ స్వామి ఎంత అందంగా ఉన్నారో. ఆ నేను నాకే ఏదో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకుంటున్నాను, కానీ స్వామి అయితే లక్ష్మీపతి, ఆయన నాకు ఏదైనా ఇవ్వగలుగుతారు. సో ఆ ఒక సరిగ్గైన మనస్తత్వంలో మనం ఉంటాము. లేదంటే కొన్నాళ్ళకి మనకి అర్థం అవ్వకుండా ఈ మొత్తం దానికి నేనే ఏదో గొప్పతను అని మనం అనుకోవడం మొదలు పెడతాము. ఇప్పుడు చూడండి, కరోనా వ్యాధి వల్ల మొత్తం అంతా మూసిపడింది. నేను ఏదైతే ఇక్కడ స్కూల్ నడిపిస్తున్నానో అది కూడా మూసి ఉంది. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఊహించండి, ఎక్కడ మాది ఒక 3 అంతస్తుల బిల్డింగ్, ఆ స్కూలు, అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు. కొన్ని రోజులు అలా ఎవ్వరు కనిపించకుండా ఉండి 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 కొన్ని సమస్యలు తనకి ఏమవుతుంది అంటే ఫీలింగు మేబీ బిల్డింగ్ నాదే, నేనే ఇక్కడ అధిపతి అని అనుకుంటాడు. ఎందుకంటే ఎవరు కనిపించట్లేదు, ఎవరిని సేవ అందించట్లేదు, ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పే అవసరం తనకి లేదు. మెల్లమెల్లగా తనకే తన ఏదో గొప్పగా అనుకుంటాడు. అలానే మనకేమైపోతుందంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎవరికి సమాధానం చెప్పకపోతే ఏదో ఇది నాదే అన్ని, నాకు కావాల్సింది, నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటాను అని ఆ ఒక భావనలో మనం ఉంటాము. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, భగవంతుడికి సమాధానం చెప్పుకుంటామో, అప్పుడు మనకు అర్థమవుతుంది నేను బాస్ కాదు ఇక్కడ, నేను ఓన్లీ మేనేజర్, నేను ఒక వర్కర్ని, స్వామి ఇక్కడ బాస్ అని ఒక ఫీలింగ్ మనలో వస్తుంది అన్నమాట. అందుగురించి మీరు చూడండి, ప్రతి ఇస్కాన్ టెంపుల్లో కొన్ని టెంపుల్లో ప్రతిరోజు, కొన్ని టెంపుల్లో వన్స్ ఇన్ ఎ వీక్, కొన్ని టెంపుల్లో ప్రతి పండుగకి స్వామికి బ్యాలెన్స్ షీట్ చదివి చెప్తారు, అయ్యా మీ టెంపుల్లో ఈరోజు ఇంత కలెక్షన్ అయ్యింది, ఇంత ఎక్స్పెన్సెస్ అయ్యింది, ఇన్ని భగవద్గీతలు అమ్మడం జరిగింది. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు అర్థమవుతుంది నాది ఏది కాదు, నేను ఓన్లీ ఇక్కడ వర్కరే, భగవంతుడు బాస్ అని ఒక ఫీలింగ్ మనకి వస్తుంది. సో ప్రార్థించడం వల్ల సరిగ్గైన మనస్తత్వంలో మనం ఉంటాము. లేదంటే ఊరికే అహంకారం అనేది మనలో చాలా పెరిగిపోతుంది అన్నమాట. ప్రార్థన చేయడం వల్ల కృతజ్ఞత, ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనలో కృతజ్ఞత, స్వామి నాకు ఎంత ఇచ్చారు, నా దగ్గర ఇది ఇది ఉంది అని ఒక సి. ప్రార్థన అనేది ఊరికే అడగడం కాదు, ప్రార్థన అంటే స్వామిని కృతజ్ఞతలు తెలిపించడం కూడా. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ నాకు ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు, యు ఆర్ సో కైండ్, మీరు ఎంత దయనీయుడు అని, అది కూడా ప్రార్థనలో ఒక భాగం అనమాట. సో దానివల్ల మనలో కృతజ్ఞతలు ఒక మంచి గుణము పెరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం ప్రార్థించడం మొదలు పెడతారో మంచి గుణాలు, సహనము, ఇతరుల మీద ప్రేమ చూపించడం, అలాంటి చాలా మంచి మంచి గుణాలు మనలో వస్తాయన్నమాట. తర్వాత ప్రార్థన అనేది మన భక్తి జీవితంకి తాలింపులాగా. ఇప్పుడు ఊరికే నేను పెసరపప్పుని ఉడికి పెడితే సరిపోదు, దాంట్లో కొంచెం ఆ కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేస్తే మంచి రుచిగా ఉంటుంది. అలానే ఏదో యాంత్రికంగా నేను సేవ చేస్తూ వెళ్ళిపోతే కొన్నాళ్ళకి ఆపేస్తాను, అది ఎక్కువ రోజులు కొనసాగదు. ఎందుకంటే యాంత్రికంగా చేస్తే దాని నుంచి రుచి రాదు. దేని నుంచి అయితే మనకి రుచి రావట్లేదు, దేంట్లో నుంచి మనం ఆస్వాదించలేకపోతున్నామో అది ఎక్కువ రోజులు జరగదు. కానీ ఎప్పుడైతే మనం సేవతో పాటు స్వామితో ఒక అనుసంధానము, స్వామితో మాట్లాడము, పరస్పరం ఏదోటి ఆయనతో చెప్పడము, షేర్ చేయడం వల్ల మన ఒక భక్తి అనేది ఎక్కువ రోజులు కొనసాగుతుంది అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం భక్తి జీవితంలో వచ్చినప్పటికి చాలా వరకు చెడు అలవాట్లు మానేశాము, కానీ చెడు అలవాట్లు మనలో ఉన్నాయి, చనిపోలేదు, పడుకున్నాయి. సో పడుకున్న మనిషి ఎప్పుడైనా మళ్ళీ మెలకు రావచ్చు. సో ఈ చెడు అలవాట్లు ఏదైతే ఇప్పుడు మానేసి ఉన్నామో అది ఎప్పుడైనా మెలకు రావచ్చు. సో ప్రార్థన చేస్తూ ఉంటే అది అస్తమానం పడుకుని ఉంటుంది. ప్రార్థన చేసి మానేస్తే మళ్ళీ అది బయటకు వస్తుంది, మళ్ళీ బయట తినాలనిపిస్తుంది, మళ్ళీ మాంసాహారం చేయాలనిపిస్తుంది, మళ్ళీ చెడు అలవాట్లకి గురి అవుతామన్నమాట. సో ఈ ప్రార్థన చేస్తూనే ఉంటే అది కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ప్రార్థన చేయడం అంటే సువాసన, మన జీవితంలో ఒక సువాసనం తీసుకొస్తుంది. మీరు గమనించండి, శ్రీల ప్రభుపాదుల వారు ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన పాటలు పాడుతూ ఉంటే ఎంత మధురంగా ఉంటుంది. చెప్పాలంటే ఆయన పెద్ద క్లాసికల్ సింగర్ ఏమీ కాదు, ఆయన ఏం కార్నాటిక్ వోకల్ నేర్చుకోలేదు, కానీ ఆయన పాడితే చాలు మనకు ఒక రోమాంచం, ఆయన మాట్లాడితే చాలు మనకి భక్తి చేయాలనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఆయన అనునిత్యం ప్రార్థిస్తారు. ఎవరైతే అనునిత్యం ప్రార్థిస్తున్నారు అంటే వాళ్ళు నాలుక మీద కృష్ణుడు ఉన్నారు, వాళ్ళు నాలుక మీద కృష్ణుడు ఉన్నారు. ఎందుకంటే కృష్ణ అంటారు కదా, కృష్ణుడికి కృష్ణ తాలూకా నామానికి లీలకి రూపంకి ఎటువంటి భేదం లేదు. సో ఎవరైతే ప్రార్థిస్తున్నారు, కృష్ణనామం తీసుకుంటున్నారంటే కృష్ణ వాళ్ళ నాలుక మీద ఉన్నారు. మీకు తెలిసి ఉంటే చాలాసారి ఎవరికైతే పర్ఫ్యూమ్ చాలా ఇష్టము, వాళ్ళు ఎల్లప్పుడూ చాలా ఎక్కువగా పర్ఫ్యూమ్ వేసుకుంటారు. వాళ్ళు ఏ గది నుంచి పాస్ అయ్యి వెళ్తే ఆహా ఇతను ఫలానా ఫలానా మనిషి వెళ్ళారని మనకి వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తే వాళ్ళు ఆ ఒక సువాసన అలా వదిలేసి వెళ్తారు. అలానే దేవాది దేవుడికి ఒక సువాసన ఉంది. అండ్ ఎప్పుడైతే ఆ దేవాది దేవుడు మన నాలుక మీద నృత్యం చేస్తూ ఉంటే, ఎప్పుడైతే మనం ఆయన గురించి ప్రార్థిస్తున్నామో, అప్పుడు ఆ ఒక సువాసన మన జీవితం లోపల కూడా ప్రవేశిస్తుంది. అప్పుడు మనము కూడా ఎవరు కాంటాక్ట్లో వచ్చినప్పటికైనా వాళ్ళందరూ కూడా పవిత్రం అవుతూ వెళ్తారు, వాళ్ళందరూ మనని ప్రేమిస్తారు. చాలాసారి నాకు కంప్లైంట్స్ వస్తాయన్నమాట, నేను ఎంత మంచిగా ఉన్నా కూడా మాతాజీ నాతో అతను ఇలా ఉన్నాడు ఇతను అలా ఉన్నాడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, భగవంతుడికి మీ జీవితంలో ప్రవేశించి చూడండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతారు. మీకే అర్థమవుతుంది ఎందుకు అంతలాగా ప్రేమిస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా మిమ్మల్ని కాదు, మీ లోపల ఉన్న కృష్ణుడిని వాళ్ళు ప్రేమిస్తున్నారు, మీ లోపల ఉన్న కృష్ణుడిపై పట్ల వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారన్నమాట. సో మీ జీవితంలో ఒక సువాసన వస్తుంది ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారు. ఇంకోటి, ప్రార్థిస్తే క్లీనింగ్ అయిపోతుంది, పవిత్రం అవుతారనమాట. ఎలా అయితే మనము సంక్రాంతి పొంగల్ టైంకి మాతాజీలందరూ ఇల్లంతా క్లీన్ చేస్తారు, దసరా టైంకి ఇల్లంతా క్లీన్ చేస్తాం, అలానే ప్రార్థన మనసుని క్లీన్ చేసేస్తుంది, మనసుని క్లీన్గా తయారు చేస్తుంది. రోజు ఎలా అయితే తడగొట్టి పెట్టడము జాడు చేసుకుంటామో, అలా ప్రార్థన చేయడం వల్ల మన మనసు క్లీన్గా తయారవుతుందన్నమాట, పరిశుభ్రంగా తయారవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మన మనసు హృదయం పరిశుభ్రంగా పవిత్రంగా తయారవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఈ పవిత్రమైన హృదయంలో కృష్ణుడు కూర్చుంటాడనమాట. అండ్ పవిత్రమైన హృదయం కలిగిన వాళ్ళకి ప్రతి అణులో ప్రతి మనుషులో కృష్ణుడు కనిపిస్తాడు. భగవద్గీతలో ఏమంటారు కృష్ణుడు, ఎవరైతే నా భక్తుడు యోమాం పశ్యతి సర్వత్ర సర్వత్ర మై పశ్యతి, తనకి నేనే కనిపిస్తాను ప్రతి వస్తువులో ప్రతి మనిషిలో తనకి నేను కనిపిస్తాను. సో ఊహించండి, ఏ రోజైతే మనకి ప్రపంచంలో అందరిలోని ప్రతి అణులో కృష్ణుడు కనిపిస్తున్నాడంటే మన జీవితం ఎంత అందంగా తయారవుతుంది. సో ప్రార్థన చేయడం వల్ల హృదయం పరిశుభ్రం అవుతుంది, అండ్ ఆ పరిశుభ్రమైన హృదయంలో కృష్ణుడు కూర్చుంటారు. అండ్ మనకి అందరిలో, ఎందుకంటే ఇప్పుడు మనం మాయా తాలూకా కళ్ళద్దాలు వేసుకున్నాము, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ కళ్ళద్దాల్ని పడేసి అన్ని స్పష్టంగా ఎలా చూడాలి అలా చూడగలుగుతామన్నమాట మొత్తం ప్రపంచాన్ని. సో అప్పుడు ఈ మొత్తం ప్రపంచం మన కోసం అందంగా తయారైపోతుంది అన్నమాట. తర్వాత ప్రార్థన చేయడం వల్ల ఎలా అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను అనుకోండి, ఆ గ్లాస్లో నేను నిండిగా నీళ్ళు పోసేసాను అనుకోండి, తర్వాత మీరు మాతాజీ ఇంకా పోస్తానంటే ప్లేస్ లేదండి ఫుల్ అయిపోయింది. అలానే ప్రస్తుతము మన హృదయంలో ఎన్నెన్నో లోపల కల్మషాలు, ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఇంటరాక్ట్ అవుతున్నాము, కానీ ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మన హృదయం కృష్ణమై కృష్ణతో నిండిపోతుంది. ఆ తర్వాత ఇంకెవరైనా ఏదైనా కల్పాలనుకుంటే కూడా అది ఇంకా బయట నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట, లోపలికి తాకదు. మీకు గుర్తుంటే ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా 9th and 10th క్లాస్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో తప్పకుండా ఈ ఎక్స్పెరిమెంట్ అందరికీ చేపిస్తారు. ఒక బీకర్లో నీళ్ళు తీసుకోండి, దాంట్లో ఉప్పు కలపండి, మళ్ళీ ఉప్పు కలిపిన తర్వాత ఇంకొక స్పూన్ వేయండి, మళ్ళీ ఇంకొక స్పూన్ వేయండి, 10 స్పూన్లు వేసిన తర్వాత ఆ ఉప్పు ఇంకా నీళ్ళలో కలపదు అనమాట, సాచ్యురేషన్ పాయింట్ అంటారు. ఆ తర్వాత ఇంకా అసలు పాసిబుల్ లేదు అని. అలానే మన జీవితంలో కూడా ఎక్కువ 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 కృష్ణుని కలిపేశామనుకోండి, ఇంకా భౌతిక విషయాల కోసం ప్లేసే ఉండదు. సో మన హృదయం కృష్ణతో నిండిపోతుంది, అప్పుడు బయట విషయాల కోసం మనకి ప్లేస్ ఉండదు. సో ప్రార్థన చేయడం వల్ల మన హృదయం పరిశుభ్రం అవుతుంది, కృష్ణమయ అవుతుంది. ఇంకో లాభము, ఈ మధ్యనే ఇమ్యూనిటీ చాలా వింటున్నాము. అల్లం తినండి, పసుపు నీళ్ళు తాగండి, తులసి తినండి. సో దేని గురించి? ఆహా, ఇదంతా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి, మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి. సో ప్రార్థన మన ఇమ్యూనిటీని పెంచుతుంది. దేనికోసం పెంచుతుంది? కరోనా వైరస్ నుంచి కాదు, మాయా వైరస్. ఈ మాయా వైరస్ ఏదైతే మనకి, ఈ కరోనా అనేది ఈ సంవత్సరమే, కానీ మాయా అనేది ఎన్నెన్నో జన్మాల నుంచి ఈ వైరస్ మనని వదలట్లేదు. మనం ఇప్పటికీ బాధపడుతున్నాం, ఈ కరోనా ఎప్పుడు వదులుతుంది, ఎప్పుడు వదులుతుంది, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. కానీ ఈ మాయా వైరస్ అయితే ఎన్నో జన్మాల నుంచి మన చుట్టుకునే ఉంది, మన వెనకే ఉంది, కానీ దాని గురించి మనం ఆలోచించట్లేదు. సో ప్రార్థన చేస్తే ఈ వైరస్ పూర్తిగా వెళ్తుంది. అందరు ఇప్పుడు ఏమంటున్నారు, కరోనా అయితే వెళ్ళదు, మీ రోగ నిరోధక శక్తిని మీరు పెంచుకోండి. అలానే ఈ మాయా అనేది ఈ ప్రపంచంలో అలానే ఉంటుంది, ఎందుకంటే అది కూడా కృష్ణుడి తాలూకు శక్తి. మన ఇమ్యూనిటీ మనం పెంచుకోవాలి. ఈరోజు మనం భక్తులు అయ్యామని బయట హోర్డింగ్లు వాళ్ళు ఆపరు, మనం భక్తులు అయ్యామని యూట్యూబ్లో సినిమాలు పోస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం వాళ్ళు ఆపరు. కానీ మన శక్తి ఇప్పుడు పెరుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు మనము బయట వస్తువులతో ఎఫెక్ట్ అవ్వమన్నమాట. సో ఇది ప్రార్థన తాలూకా శక్తి. ప్రార్థన చేస్తే బుద్ధి పెరుగుతుంది. భగవంతుడు ఏమంటారు, దధామి బుద్ధి యోగం. ఎవరైతే నా భక్తుడు, అతను సహజంగా నన్ను అర్థం చేసుకోగలుగుతారు, నన్ను తెలుసుకోగలుగుతారు. బ్రహ్మ సంహితలో కూడా ఒక వాక్యం వస్తుంది, వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. వేదేషు దుర్లభం, ఎవరికైతే మన వేద పండితులుగా తయారైనప్పటికైనా స్వామిని తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఎవరైతే ఆత్మభక్తో, భగవంతుడి తాలూకా భక్తుడు, తను చాలా సునాయాసంగానే భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాడనమాట. సో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మనం ఆత్మభక్తో, మనం భగవంతుడి తాలూకా సన్నిహితమైన భక్తుడిగా తయారవుతాము, అప్పుడు చాలా ఈజీగా భగవంతుని మనం అర్థం చేసుకోగలుగుతామన్నమాట. సో అలా చాలా శ్లోకాల్లో, గీతాలో భగవంతుడు అంటారు, భజతాం మాం ప్రీతిపూర్వకం, ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళు నన్ను అర్థం చేసుకోగలుగుతారు. సో ఈజీగా మనం భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాం. ఇంకో విషయము, ప్రార్థన చేస్తే భగవంతుడు ఎల్లప్పుడూ మన స్మరణంలో ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే భగవద్గీతలో ఈ శ్లోకం ఉంది, యం వాపి స్మరణ్ భావం త్యజతంతే కలేవరం తం తం ఇవేతి కౌంతేయ సదా తద్ భావ భావిత. ఏదైతే చివరి సమయంలో ఆలోచిస్తామో అలాంటి శరీరం మనకి దొరుకుతుంది. సో మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. సో ఎవరైనా అనుకోవచ్చు, నేను జీవితం అంతా భక్తి చెయ్యను, చివరి సమయంలో ఏదో రాధాకృష్ణ ఫోటో పెట్టుకొని నేను భగవంతుడి గురించి స్మరిస్తాను, కానీ అది అంత ఈజీ కాదు. జీవితం అంతా మనం ఏం చేస్తున్నామో చివరికి అదే వస్తుంది. రోజంతా ఏం చేస్తామో రాత్రి కలలు అదే వస్తుంది. జీవితం అంతా ఎలా గడిపాము చివరి సమయంకి అదే గుర్తొస్తుంది. సో స్మరణం, ఈరోజు నుంచి సిన్సియర్గా ప్రతిరోజు ప్రార్థించడం మొదలు పెడితే చివరి సమయంలో మనకి భగవంతుడు గుర్తొస్తారు, ఎందుకంటే మన స్మరణంలో ఆయన ఉండిపోతారు. ఎవరి గురించి అయితే ఎప్పుడు ఎల్లప్పుడు వింటూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళు మన స్మరణంలో ఉంటారు. ఉదాహరణకి మీరు చూడండి, గోపికలు వాళ్ళు ఎల్లప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారు, కృష్ణుడి గురించి వింటూ ఉంటారు, కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు, కృష్ణుడినే చూస్తూ ఉంటారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళ మనసంతా కృష్ణమై అయిపోయి కృష్ణ తప్ప ఇంకా అసలు వాళ్ళ మాటల్లో ఏమీ రావట్లేదు. బిల్వ మంగళ్ ఠాకూర్ ఆయన గోవింద దామోదర్ మాధవ స్తుతిలో ఒక చక్కని శ్లోక చెప్తారు. ఆయన అంటారు, ఈ గోపికలు ఎంతలాగా కృష్ణమయీగా తయారైపోయారంటే, వాళ్ళు ఎప్పుడు మథురాకి పాలు పెరుగు వెన్న అమ్మడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఇగో పాలు తీసుకోండి పెరుగు తీసుకోండి అని చెప్పట్లేదన్నమాట. ఇగో కృష్ణుని తీసుకోండి, తాజా 1/2 kg కృష్ణుని తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎంతలాగా కృష్ణమయ అయిపోయారంటే కృష్ణ తప్ప ఇంకొక మాట కూడా నోట నుంచి రావట్లేదన్నమాట. సో ఆయన చాలా చక్కని ఒక శ్లోకం అంటారన్నమాట, విక్రేతు కామాఖిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాధికం మోహవశాత్ అవోచ గోవింద దామో ధర మాధవేతి గోవింద దామోదర్ మాధవ అదే మాట అదే మాట అదే మాట. ఇంకా అసలు ముకుంద్ పాదార్పిత చిత్తవృత్తి, వాళ్ళు చిత్తము వాళ్ళు మనసు అంతా ముకుంద తాలూకా పాదార్పిత అయిపోయి ఉన్నాయి అని ఆయన ఆ భజనలో చెప్తూ ఉంటారనమాట. సో మనం కృష్ణమయీగా తయారైపోతాం ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉంటాము. అదే కాదు గరుడ పురాణంలో ఒక శ్లోకం ఉంది, ఎప్పుడైతే మనం భగవంతుడిని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటే చివరి సమయంలో ఒకవేళ మనం దేహాన్ని త్యాగం చేసినప్పుడు మేబీ మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామంటే అక్కడ స్వామిని స్మరించే అవకాశం లేదు. ఇప్పుడు కొందరు కోమాలోనే చనిపోతారు, కొందరు రాత్రి పడుకునేప్పటికీ పొద్దున్న లేచినప్పటికీ ఇంకా ప్రాణం లేదు, కొందరు ఏదో యాక్సిడెంటు, కొందరు ఏదో నా పెద్ద వ్యాధి, కొందరు మేబీ ఏదో ఐసీయూ హాస్పిటల్లో దేహాన్ని త్యాగం చేశారు. అలాంటి సమయంలో వాళ్ళు ఎలా కృష్ణుని స్మరించగలుగుతారు? ఒక్కొక్కసారి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ బాడీ తాలూకా ఆ వ్యాధి, ఆ సమయంలో వాళ్ళకి కృష్ణుడు గుర్తు రాకపోవచ్చు. కానీ గరుడ పురాణంలో అంటారు ఎవరైతే జీవితం అంతా ప్రార్థించారో కృష్ణుడు మాటిచ్చారు, నేను వస్తాను చివరి సమయంలో, వాళ్ళు నన్ను మర్చిపోయినా కూడా వాళ్ళ బాధలు ఉన్నప్పటికైనా నేను వాళ్ళ చెవుల్లో వచ్చి నా నామాన్ని చెప్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చారనమాట. సో అది మనకి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందనమాట. ఓకే అయితే నేను జీవితం అంతా ప్రార్థిస్తే నేను టెన్షన్ చేసే నేను ఆందోళన పడే అవసరం లేదు, స్వామి వస్తారు చివరిలో నన్ను వచ్చి కాపాడతారని ఆ వాగ్దానం ఆయన ఇచ్చారనమాట. ప్రార్థిస్తే మనం భగవంతుడిని కొనేయొచ్చు. ఎందుకంటే ఇంకా భగవంతుడిని మనం ఎలా ఇంప్రెస్ చేయాలి? ఆయన డబ్బులతో ఇంప్రెస్ అవ్వరు, ఎందుకంటే ఆయనే లక్ష్మీపతి. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంటే ఆయన అంటారు నేనే లక్ష్మీపతి, నీ దగ్గర ఏముంది? పోలే నా దగ్గర చాలా అందం ఉందంటే నీ దగ్గర ఉన్న అందం ఏంటి? అసలు రాధారాణి తారుక కాలు తారుక వేలు తారుక గోర్లకు కూడా నీ మొహం కన్నా ఇంకా అందంగా ఉంటాయని. పోలే నా దగ్గర చాలా బలం ఉందంటే కృష్ణుడు అంటారు నేను 7 సంవత్సరం అబ్బాయి ఉన్నప్పటికైనా నా చిటికని వేల్లో మొత్తం కొండే గోవర్ధన కొండనే ఎత్తేసాను అనమాట. సరే నేను చాలా ఫేమస్గా ఉన్నాను, నాకు ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎంత మంది నన్ను ఫాలో చేస్తున్నారంటే కృష్ణుడు అంటారు నేను త్రిలోకంలో ఫేమస్గా ఉన్నాను, పాతాళ లోకం వరకు అందరు నా త్రిభువన్ మొత్తం అంతా నన్నే అందరు పొగుడుతారు. సరే అయితే నాకు అసలు ఎటువంటి ఆసక్తి లేదు స్వామి, నేను ఉల్లిపాయ వెల్లుల్లు మాంసాహారం అన్నీ మానేశానంటే కృష్ణుడు అంటారు నీ త్యాగం ఏంటి? నేను 16,108 రాణిలతో సహవాసం చేసినప్పటికైనా నేను ఎప్పటికీ దిగజారిపోలేదు, నాకు ఎంత అనాసక్తంగా ఉండగలుగుతున్నాను. అయితే బలమైన సౌందర్యమైన అన్నిట్లో మనకైనా స్వామి చాలా ఎక్కువగా ఉన్నారైతే ఎలా ఆయన్ని ఆకర్షించగలుగుతాము? అయితే వైష్ణవ ఆచార్యులు అంటారు ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో మీరు స్వామిని కొనేయొచ్చు, ఆయన అమ్మబడతారు ఆ భక్తుడికి, ఎవరైతే ఆయన్ని రెగ్యులర్గా క్రమంగా ఆయన ప్రార్థిస్తారనమాట. ప్రార్థించడం అంటే భగవంతుడితో మన ఒక పర్సనల్ టైం. ఎలా అయితే ఎవరైనా ఒక గొప్ప విఐపీతో మనం కలిసామనుకోండి మనకి ఎంత ఆనందం, ఆయనతో ఒక సెల్ఫీ తీసుకుందాము, ఆహా ఆయనతో నేను ఒకే గదిలో ఉన్నాను, ఆయన నాతో మాట్లాడారు, ఆహా ఎంత ఆనందం అనిపిస్తామన్నమాట. పెద్ద ప్రధానమంత్రియో ప్రెసిడెంట్ అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. అలానే ప్రార్థించడం అంటే విఐపీతో ఉన్న మీ పర్సనల్ టైం, ఎందుకంటే ఈ ప్రార్థనలో ఎవరు లేరు, మీరు కృష్ణుడు మీరిద్దరు తప్ప ఇంకా ఎవరు లేరు. సో మీకు భగవంతుడికి ఉన్న ఇది స్పెషల్ టైం, పర్సనల్ టైం అనమాట. మీ ఏం కావాలి అని చెప్పేయచ్చు. సి ప్రార్థించినప్పుడు భగవంతుడితో మాట్లాడినప్పుడు మన గుండె భారం తగ్గిపోతుంది. ఈ ప్రపంచంలో అలాంటి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి, ఏదైతే మనం ఎవరితో షేర్ చేయలేము, భార్యతో కూడా చెప్పలేము, భర్తతో కూడా చెప్పలేము, పిల్లలతో షేర్ చేయలేము, బాస్తో షేర్ చేయలేము. ఈ ప్రపంచంలో ఒకే ఒకరు ఉన్నారు ఎవరితో అయితే మనం ఏదైనా భయం లేకుండా చెప్పేయచ్చు, అది స్వామివారు. ఇలా అయ్యింది, ఇలా అనిపిస్తుంది, ఇలా జరుగుతుంది అని ఆయనతో మనం షేర్ చేసుకోవచ్చు. అప్పుడు మనం చాలా తేలికగా అనిపిస్తుంది అన్నమాట. ప్రార్థించడం వల్ల భగవంతుడితో ఒక అనుబంధనం ఏర్పాటవుతుంది. సి ఎవరింటికి వెళ్ళాలి వాళ్ళతో ఏదైనా ఒక బంధనం ఉండాలి కదా. మనం గోలోక వృందావనని వెళ్ళాలనే మన జీవిత గమ్యం పెట్టుకున్నాము, కానీ ఎవరైతే గోలోక వృందావన తాలూకా అధిపతి తనతో మనకి ఎటువంటి రిలేషన్షిప్ లేకపోతే ఎలా వెళ్తాము? నాకు గుర్తుంది, చిన్నప్పుడు నేను ఒకసారి బాంబే వెళ్ళాను, మా కజన్ సిస్టర్ మ్యారేజ్ అనమాట. సో మ్యారేజ్ హడావడి అనమాట, అందరూ ఇంకో 4 డేస్లో మ్యారేజ్ అంటే, మా అక్క ఎవరికైతే పెళ్ళి, ఆవిడ ఎల్లప్పుడూ కాబోయే భర్త తనతో మాట్లాడుతూనే ఉంటుంది ఫోన్లో, ఆ మెహందీ పెడుతూ, ఇది పెడుతూ, అది పెడుతూ. నేను ఒకసారి వెళ్ళిన ఆంటీతో కంప్లైంట్ చేశాను, ఈవిడేంటి అస్తమాన్ తనతో మాట్లాడుతుంది నాతో మాట్లాడలేదు అంటే, మా ఆంటీ మాకు నాకు నచ్చ చెప్పారన్నమాట. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సంసారం చేసుకోవాలంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి కదా, అప్పుడే ఒకరి పట్ల ఒకరు ఆసక్తి పెరుగుతుంది, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు, అప్పుడే కదా వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు, అది చాలా ఇంపార్టెంట్ అని ఆవిడ అన్నారు. అలానే మనం ఇప్పుడు భగవంతుడి దగ్గర వెళ్ళాలి అని అనుకుంటున్నాము, కానీ ఆయనతో మనం మాట్లాడకపోతే ఎలా ఎలా మనకి ఒక సంబంధం ఏర్పాటవుతుంది? సో ఇప్పటి నుంచి రోజు ఆయనతో పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మాట్లాడుతూ 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 ఉంటే ఒక అట్రాక్షన్, ఆయన మీద ఒక ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు ఈ శరీరాన్ని వదిలినప్పుడు కూడా మనకి బ్యాడ్ ఫీలింగ్ ఉండదు. ఎలా అయితే ఈ పూర్వకాలంలో అసలు పెళ్ళి అయినప్పటికి చివరిలో ఆ సెరమనీ ఉంటుంది చూడండి, అమ్మాయిలు పెద్దగా బిగ్గరగా ఏడ్చేస్తారు, ఇలా నాన్నని కవగలించి అమ్మని కవగలించి, ఇప్పుడు చూడండి పెద్ద స్మైల్ వేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పూర్వకాలంలో ఏ ఇంటికి వెళ్తున్నారో వాళ్ళు తెలియదు పెద్దగానే, పెద్దవాళ్ళు ఏదో చేసేస్తే వాళ్ళు ఇంకా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఆ ఇంట్లో అడుగు పెడతారు, అప్పటి వరకు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే పెళ్ళి అయిన ముందే ఎన్నోసారి అక్కడికి వెళ్తారు, ఉంటారు, మాట్లాడతారు, అత్తగారు బాగా తెలుసు, మాగారు బాగా తెలుసు, ఇప్పుడు ఆ భయం ఉండదు, అందుకోసం ఆనందంగా ఆనందంగా వెళ్ళిపోతారు పెళ్ళి అయిన వెంటనే. అలానే మనకు కూడా గోలోక బృందావనంలో కృష్ణుడు తెలుసు అంటే ఈ శరీరం వదిలేసినా కూడా భయం ఉండదు, సరే ఈ వదిలేస్తే ఏంటి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, వాళ్ళు నాకు బాగా తెలుసు. నాకు గుర్తుంది ఇస్కాన్లో ఒక సన్యాసి ఉన్నారు, భక్తి తీర్థ స్వామి మహారాజ్, ఆయనకి క్యాన్సర్ అయ్యింది, కానీ ఆయనకి భయం లేదు. ప్రతిరోజు నిద్ర నుంచి లేచిన తర్వాత, అయ్యో ఈరోజు కూడా నేను కృష్ణుడి దగ్గర వెళ్ళలేదా, ఈరోజు కూడా నేను ఇక్కడే ఉండిపోయానా, పర్వాలేదు రేపు వెళ్తాను. సో ప్రతిరోజు చావుకి దగ్గరైనప్పటికైనా ఆయనకు ఒక ఆనందం అనమాట, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్తాను, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్తాను. సో అలానే ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, పర్వాలేదు ఈ శరీరం వదిలేసినా నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను, భయం ఎందుకు అనమాట. ప్రార్థిస్తే మనలో ఒక దృఢ నిశ్చయం పెరుగుతుంది, ఎందుకంటే మనకైతే ఆ కోరిక అయితే ఉంది, మంచి భక్తులుగా అవుదాము, వైకుంఠానికి వెళ్ళాలి, గోలోకానికి వెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ సంసార చక్రంలో నేను చిక్కిపోయి ఉండకూడదు అని ఉంది. కానీ హడావడిలు మర్చిపోతున్నాం. ఏంటి హడావడి? పిల్లలు, వాళ్ళ జాబ్లు, వాళ్ళ స్కూళ్ళు, ఎగ్జామ్లు, పెళ్ళిళ్ళు, ఇంజనీరింగ్ సీటు, అంత బిజీ బిజీ బిజీలోని మళ్ళీ ఈ మధ్యన వచ్చింది కరోనా, కొత్త ఇల్లు కొనాలి, ఇన్స్టాల్మెంట్లు, ఈఎంఐలు, 9 to 5 జాబ్లు, ఈ మొత్తం హడావడిలోనే అయ్యో మానవ జీవితం తాలూకా గమ్యమే మర్చిపోతున్నాం. మన పరిస్థితి ఎలా ఉందంటే, మీరు టికెట్ కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు బాంబే నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలని టికెట్ కొనుక్కున్నాను, ట్రైన్ ఎక్కిపోయాను, హైదరాబాద్ వచ్చేసింది కానీ నేను దిగను, పక్క వాళ్ళు చెప్తారు మేడం హైదరాబాద్ వచ్చేసింది దిగండి అంటే, మీరేంటండి అలా అంటారు? ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ? అసలు నేను ఫోన్ ఛార్జ్ చేయాలనుకున్నాను, ఫోన్ ఛార్జ్ అవ్వలేదు, పైన కోచ్లో పైన చూసారా వాళ్ళంతా వాటర్ నా మీద పడేస్తున్నారు, నిన్నటి నుంచి బోగి క్లీన్ చేయడానికి ఆ మనిషి రాలేదు, అండ్ నేను పెరుగు అన్నం ఇంట్లో నుంచి తెచ్చుకోవడం మర్చిపోయాను, మా ఆయన నన్ను తిడుతున్నారు పొద్దున్నుంచి, అసలు ఇక్కడ ఎండగా ఉంది, ఒకటి ఏసీ పనిచే. మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు? హైదరాబాద్ వచ్చేసింది మేడం, దిగంది ఏంటండి, దిగంది దిగంది అంటారు, ఏంటండి దిగాలి, ఎంత సమస్యలు ఉన్నాయి మీకు అసలు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇంక ఎవరు మీకు ఎలా చెప్పాలి? మీరు టికెట్ తీసుకున్నారు బాంబే నుంచి హైదరాబాద్, హైదరాబాద్ వచ్చింది దిగండి, కానీ మీ సమస్య ఏంటంటే కోచ్లో పరిశుభ్రంగా లేదు, క్లీనింగ్ లేదు, ఇతను ఇబ్బంది పెడుతున్నాడు, అతను చూడండి కిటికీ పక్కనే కూర్చున్నాడు, ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను కొంచెం నేను కూర్చుంటానంటే కిటికీ నుంచి ప్లేస్ ఇవ్వట్లేదు, ఇది మన సమస్య. ఇప్పుడు మనకి నవ్వు వస్తుంది కానీ పైన దేవతలు కూడా మన మీద అలానే నవ్వుతున్నారనమాట, ఎంత మూర్ఖులో, అసలు మానవ జీవితం వాళ్ళకి దొరికింది, ఎలాగో ఎలాగో స్వామిని తలుచుకొని మళ్ళీ వెనక వెళ్ళిపోవాలి, ఎక్కడి నుంచి అయితే వాళ్ళు వచ్చారు, కానీ ఇక్కడున్న సమస్యలను మనం చిక్కిపోయి బిజీగా ఉన్నాము, అండ్ మనం అనుకుంటున్నాము మళ్ళీ నేను చాలా తెలివైన మనిషి, ఎంత చక్కగా నా లైఫ్ని ప్లాన్ చేసుకున్నాను, ఎక్కడ బంగ్లో, ఎక్కడ ఫ్లాట్ కొంటాను, ఎక్కడ నా ఎల్ఐసి ప్రీమియం కట్టాను లేదో, నేను ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకున్నాను అని మనం అనుకుంటాము, కానీ యాక్చువల్గా మనం మూర్ఖ. మూర్ఖులు అని మనం అనుకుంటాము. ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళు మూర్ఖులు. ఏంటి అసలు ప్లానింగ్ లేదు, ఏం లేదు, ఎప్పుడు చూసినా హరే కృష్ణ హరే రామ్ చేస్తే ఎలా అవుతుంది. యాక్చువల్గా వాళ్ళు ఇంటెలిజెంట్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను దిగిపోవాలి, అనవసరంగా ఎందుకు నా సమయాన్ని వృధా చేసుకోవాలి. సో ప్రార్థన చేసినప్పటికీ గడిగడి మన మనసుకి అది అది గుర్తు చేపిస్తుంది అన్నమాట. నీ జీవిత గమ్యము భగవంతుణ్ణి చేరుకోవడము, జీవిత గమ్యము ఇక్కడ కంఫర్టబుల్గా సెటిల్ అవ్వడం కాదు. నేను ఒకవేళ ట్రైన్లో కంఫర్టబుల్గా సెటిల్ అయిపోయినప్పటికైనా సక్సెస్ఫుల్ అని మిమ్మల్ని ఎలా చెప్పగలుగుతారు? టికెట్ తీసాను హైదరాబాద్ దిగడానికి, ట్రైన్లో నేను ఎంత కంఫర్ట్గా ఉన్నప్పటికైనా చివరికి నేను దిగకపోతే నాకు ఇంకా బ్రెయిన్ లేనట్లే. సో అది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేయడం వల్ల అది మనకి మళ్ళీ 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 గుర్తుకొస్తుంది అన్నమాట, జీవిత తాలూకా గమ్యము. ప్రార్థన చేసినప్పటికీ మనం భగవంతుడిని మన పట్ల ఆకర్షించగలుగుతాము. ఎలా అయితే నేను ఈరోజు ఎవరికైనా తలుపు కొట్టితేనే వాళ్ళు తలుపు తీస్తారు, తలుపు కొట్టకపోతే తలుపు ఎలా తీస్తారు? అలానే ప్రార్థిస్తేనే భగవంతుడు తలుపు తీస్తారు. ఎందుకంటే గోలోక వృందావన తాలూకా తలుపు లోపల నుంచి తీయాలి, మనం బయట నుంచి డోర్ తీసేసి లోపల వెళ్ళడానికి లేదు. ఎప్పుడైతే భగవంతుడు తీస్తారో అప్పుడే లోపల ప్రవేశం. కానీ బెల్ కొట్టకుండా తలుపు కొట్టకుండా ఆయన ఎలా తీస్తారు? సో ప్రార్థన చేయడం అంటే తలుపు కొట్టడం అనమాట. తీయండి తీయండి డోర్ తీయండి అంటే అప్పుడు స్వామి డోర్ తీస్తారనమాట. సో ఎన్నెన్నో జన్మాల నుంచి మనం బయట ఉండిపోయాము, బిజీ అయిపోయాము, చిన్నపిల్లల్లాగా మర్చిపోతున్నాము తలుపు కొట్టడానికి. సో ప్రార్థించడం అంటే తలుపు కొట్టడం, స్వామి అప్పుడు మన కోసం డోర్ని తీస్తారు. ఓకే, ఇంకొకటి ప్రార్థన చేసినప్పటికీ మన స్మరణంలో స్వామి ఉంటారు. సి మన ఒక ఇస్కాన్ సంస్థ పేరు కృష్ణ చైతన్యం, కృష్ణ భావనామృతము, అంటే కృష్ణ చైతన్యంలో ఉండడమే మన జీవిత తాలూకా గమ్యం. ప్రార్థన చేసినప్పుడు మన చేతనాలో కృష్ణుడు ఉంటారు, కృష్ణా కాన్షియస్, కృష్ణా కాన్షియస్, మన చేతనాలో కృష్ణుడు ఉండాలి, అప్పుడే మనం పవిత్రము అవుతాము. మీరు చూడండి, ఎప్పుడైతే బ్రహ్మ భగవంతుడి తాలూకా నాభి నుంచి ఆవిర్భావించారు, ఆయన కూడా అసలు ఏం చెయ్యాలి, బుర్ర పని చేయలేదు. కానీ అప్పుడు స్వామి నుంచి ఒక శబ్దం వచ్చింది, తప చేయి. ఎప్పుడైతే తను తపం చేయడం మొదలుపెట్టాడో అప్పుడు తనకి మొత్తం అంతా బుద్ధి వచ్చి ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించారు. అలానే ఎప్పుడైతే మనం ఎప్పుడైతే తప చేస్తామంటే ప్రార్థన చేస్తామో అప్పుడు క్రియేటివిటీ, శక్తి పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, ఏది ఎలా చెయ్యాలి అని ఆ ఒక బుద్ధి మనలో వస్తుందన్నమాట. ప్రార్థన చేసినప్పటికీ ఇంద్రియాలని సరిగ్గా నియంత్రించగలుగుతాము, లేదంటే ఇంద్రియాలు చాలా మన్ని ఇటు అటు ఇటు అటు పరుగులు పెడుతుందన్నమాట. కానీ ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ వాళ్ళ ఇంద్రియాన్ని కృష్ణ సేవలో సంలగ్న చేస్తూ చక్కగా దాన్ని ఉపయోగించగలుగుతారనమాట. అప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాలు ఊరికి ఇటు అటు లాగదు, అది నియంత్రణలో ఉంటాయన్నమాట. ఇంకో విషయం, ప్రార్థన చేసినప్పటికీ ఏదైతే చాలా కష్టంగా క్లిష్టంగా ఉన్న పనులు సునాయాసంగా అయిపోతాయి. చైతన్య చరితామృతంలోని ఒక శ్లోకం వస్తుంది, కథించనా కథించనా స్మితే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతా విపరీతస్యా శ్రీ చైతన్య నమామ్యహం అంటారు. ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తారో దుష్కరం సుకరం భవేత్, ఏదైతే చాలా కష్టమైన పని ఈజీగా అయిపోతుంది. కానీ ఎవరైతే భగవంతుణ్ణి స్మరించరు, ఈజీగా ఉన్న పని కూడా చాలా డిఫికల్ట్గా అవుతుంది. అందుకోసము భగవంతుణ్ణి స్మరించాలి, ప్రార్థించాలి. కానీ ఎవరైనా చెప్పొచ్చు చేయాలని ఉందండి కానీ టైం లేదండి, మీరు చెప్తే నాకు ఎంత బాగా అనిపిస్తుంది, చేసేయాలనే అనిపిస్తుంది కానీ సమయం లేదండి. సో ఇది ఎలా ఉందంటే, ఎవరైనా ఒకడు అడవిలోని ఇది ఏంటది యాక్స్ ఏమంటారో తెలుగులోని గుడ్డలి తీసుకొని వృక్షాలు కొన్ని చెట్లు నరికేస్తున్నాడు అనమాట. కానీ కొన్ని రోజులకి ఏమవుతుంది, దానికి రెగ్యులర్గా షార్ప్ చేసుకుంటూ ఉండాలి, షార్ప్ చేయకపోతే బ్లంట్ అయిపోతాయి అనమాట. సో ప్రతిరోజు గంటకి 20 చెట్లు నరికేసేవాడు అనమాట. కానీ రోజు రోజుకి అది రస్ట్ అయిపోయి పాడైపోయి ఇప్పుడు ఒక 5 చెట్లే కొట్టగలుగుతున్నాడు అనమాట. ఎవరైనా మంచోడు వచ్చి, అయ్యా బాబు నీ గొడ్డలు పాడైపోయిందిరా కొంచెం షార్ప్ చేసుకో అంటే, ఇతను కోపం వచ్చేసి ఫస్టే నాకు టైం లేదు, దానిపైన నువ్వు వచ్చి ఆ గొడ్డలి షార్ప్ చేసుకో, ఎవరంత టైం ఉంది, ఎలా ఉంటుంది అంత టైం వేస్ట్ చేయడానికి, నాకు ఇప్పటికే ఇక్కడ పని అవ్వలేదు, నువ్వు నాకు గొడ్డలి షార్ప్ చేయడానికి అంటున్నావు, నేను చేయను, వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపు అని. సో ఇది మూర్ఖత్వం. ఆ గొడ్డలిని షార్ప్ చేసుకుంటే పని వేగంగా అవుతుంది, ఇప్పుడు నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు. అలానే కొందరు అంటారు నాకు టైం లేదు ప్రార్థించాలంటే, అరే నువ్వు ప్రార్థిస్తే ఏ పని అయితే ఇప్పుడు నీకు పది నిమిషం పడుతుంది అది ఒక్క నిమిషంలో అయిపోతుంది. సో సమయం లేదని కాదు, నువ్వు ఇప్పుడు స్వామికి సమయం ఇస్తే నీకు ఇంకా సమయం దొరుకుతుంది. నాకు సమయం లేదు అని కూర్చుంటే జీవితం అంతా అలానే కూర్చుంటావు, ఏది అవ్వదు. అఫ్కోర్స్ ఇలా ఇంకా చాలా 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 రీజన్స్ రాశాను, కానీ ఇంకా సమయం అయిపోతుంది, నేను ఇంకా దీనికి ఎండింగ్ తీసుకువస్తాను. సో ఇలా చాలా చాలా కారణాలు ఉన్నాయి మనం ఎందుకు ప్రార్థించాలి, ప్రార్థించడం వల్ల ఎలా. అయితే ఇంకో విషయము, ఎలా ప్రార్థించవచ్చు? మనసుతో ప్రార్థించవచ్చు, వాకులతో ప్రార్థించవచ్చు, శరీరంతో ప్రార్థించవచ్చు. ఎలా మనసులో ఎలా ప్రార్థించవచ్చు? మీరు చైతన్య చరితామృతం చదివి ఉంటే అక్కడ నరసింహానంద బ్రహ్మచారి గురించి ఒక కథ వస్తుంది, ఎలా తన మనసులోనే స్వామిని సేవని అందించాడు, చక్కని ఒక రోడ్డు తయారు చేశాడు మనసులోనే, దాని మీద గులాబీ పువ్వులు పెట్టారు, చైతన్య మహాప్రభు ఎక్కడైనా నడుస్తే ఆయన కాళ్ళకి ఏది తాకకుండా కదలకుండా ఆయనకి డిస్టర్బ్ అవ్వకుండా ఆయన చక్కగా వెళ్ళాలని మనసులో స్వామిని మానసికంగా సేవని అందించారు. అలానే మనం ఒక బ్రాహ్మణ తాలూక కథ ఎల్లప్పుడూ వింటూ ఉంటాము, గోదావరి తటం దగ్గర ఉన్న ఒక బ్రాహ్మణుడు ఎలా మానసికంగానే స్వామి కోసం పాయసం తయారు చేసినప్పటికీ స్వామి స్వయంగా వచ్చి తన మానసిక సేవని స్వీకరించారన్నమాట. సో అలా మనం మానసికంగా ప్రార్థించవచ్చు, మన వాకులతో ప్రార్థించవచ్చు. ఎలా ప్రార్థిస్తాము? స్తుతులు ఉన్నాయి కదా భాగవతంలో, ఎన్నెన్నో స్తుతులు ఉన్నాయి, మనం స్తుతులు చెప్పొచ్చు, జపం చేయొచ్చు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని మనం కంటిన్యూస్గా చేయడం అనేది ప్రార్థన, దీన్నే ప్రార్థన అంటారు. సో హరే కృష్ణ మహామంత్ర జపం చేయొచ్చు, వైష్ణవ భజనలు పాడొచ్చు, స్తుతులు చేయొచ్చు. శ్రీమద్ భాగవతం మొదటి స్కందము భీష్మ తాలూక స్తుతి ఉంది, కుంతిదేవి తాలూక స్తుతి ఉంది, అర్జున్ తాలూక స్తుతి ఉంది, అలానే రెండవ అధ్యాయంలోని చతుశ్లోకి భాగవతం, మూడవ అధ్యాయంలోని గర్భంలో ఉన్న శిశు తాలూక ప్రార్థన, నాలుగవ అధ్యాయంలోని ధ్రువ తాలూక ప్రార్థన, ఐదవ అధ్యాయంలోని రిషభదేవ్ గురించి, ఆరవ అధ్యాయంలో వృత్సాసుర తాలూక స్తుతి, ఏడవ అధ్యాయంలో ప్రహ్లాద్ మహారాజ్ ఒక వందనము ప్రార్థనలు, ఎనిమిదవ అధ్యాయంలో గజేంద్ర తాలూక ప్రార్థనలు, పదవ స్కందంలోని మన గోపికాల ప్రార్థనలు, నాగపత్నిల ప్రార్థనలు, మన బ్రహ్మ తాలూక స్తుతి. సో అలా ఎన్నెన్నో స్తుతులు భాగవతంలో ఉన్నాయన్నమాట. మన ఓన్ స్తుతి మనకి రాకపోయినా కూడా ఆ స్తుతుల్ని మనం మళ్ళీ మళ్ళీ పారాయణ చేస్తే స్వామి ఎంత ఆనందిస్తారు. సో మన వాకులతోనే, మన మనసుతోనే, మన శరీరంతో ప్రార్థించవచ్చు. ఎలా? నమస్కారం పెట్టుకోవడం. ఎప్పుడైతే మనం స్వామిని నమస్కారం పెడుతున్నామో అది ప్రార్థన. ఎప్పుడైతే మన చేతులు జోడిస్తున్నామో ఇది ప్రార్థన. అండ్ ఎన్నిసారి మనం ప్రణామం చేస్తామో అన్నిసారి మనం పాపాల నుంచి విముక్తులు అవుతామన్నమాట. శ్రీమద్ భాగవతంలో చివరి స్కందము, పన్నెండవ స్కందం, చివరి స్కందం 12.13.23 పదమూడవ అధ్యాయము 23వ శ్లోకము, అక్కడ అంటారు, నామ సంకీర్తనం యస్య, నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం. ఎవరైతే భగవంతుడి తాలూకా నామాన్ని తీసుకుంటారో సర్వ పాప ప్రణాశనం. తర్వాత అంటారు, ప్రణామో దుఃఖ శమనం, తం నమామి హరిం పరం. అండ్ ఎవరైతే ప్రణామం చేస్తారో వాళ్ళు అన్ని దుఃఖాల నుంచి విముక్తులు అవుతారు. అయితే మన జీవితంలో ఈ రెండే కదా ప్రాబ్లమ్స్, దుఃఖము పాపము. పాపము నామం చేసినప్పటికీ పోతుంది, దుఃఖము స్వామికి ప్రణామం చేసినప్పటికీ పోతుంది, అయిపోయింది. శ్రీమద్ భాగవతంలో ఉన్న 18,000 శ్లోకాల చివరి సారాంశం ఇదే, నామం తీసుకోండి, వంగండి, నమస్కారం చేయండి, ఈ రెండు చేస్తే చాలు. మీరు చూడండి భగవద్గీత 9:34 శ్లోకంలో కూడా భగవంతుడు అదే అంటారు. ఏమంటారు? మాం నమస్కురు, మామ్ నమస్కరు, నమస్కారం పెట్టు, నాకు నమస్కారం పెట్టు, నువ్వు నా దగ్గరికి వస్తావు తిరిగి. ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు, కానీ మనం అంత ఈజీ ఇన్స్ట్రక్షన్ కూడా తీసుకోలేకపోతున్నాం. యాక్చువల్గా మీరు ఎప్పుడైనా గమనించారా, మనము ఏదైనా ఆఫీషియల్ డాక్యుమెంట్లు స్టాంప్ వేస్తాం, స్టాంపులు, ఆ స్టాంప్ని మీరు ఇలా మామూలుగా చూస్తే ఏదో వంకరగా అనిపిస్తుంది, ఉల్టా ఉల్టాగా ఉంది, కానీ దాంట్లో కొంచెం ఇంక్ వేసి ఎప్పుడైతే పేపర్ మీద వేస్తామో అంత నీట్గా కనిపిస్తుంది. అలానే మన తలరాత ఇక్కడంతా ఉల్టా ఉల్టాగానే ఉంది. ఎంతెంతో జన్మాల్లో ఎన్నెన్నో పాపాలు చేశాం, కానీ ఎప్పుడైతే ఈ తల నెలకి తాకుతుంది అన్ని తలరాత మారిపోతుందన్నమాట. అంత మంచిగా మన జీవితంలో అంత శుభంగా అంత మంచిగా జరుగుతుంది. వందనం చేస్తే బంధనం నుంచి ముక్తి అవుతుంది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. వందనం చేస్తే ఈ భౌతిక బంధనం నుంచి మనము విముక్తులవుతామన్నమాట. అయితే ఏం మాట్లాడాలి ప్రార్థనలో అంటే, మీరు చెప్తున్నారు ప్రార్థించండి, భగవంతుడితో మాట్లాడండి, ఓకే హరే కృష్ణ మహామంత్రం చేస్తాం బాగానే ఉంది, కానీ ఇంకేం స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాల ముందు నిలబడినప్పటికీ ఏం మాట్లాడమంటారు? అయితే ఆచార్యులు అంటారు, మనం ఎప్పుడైతే స్వామి ఎదురుగా నిలబడినప్పటికీ మొట్టమొదటి ఏం చేయాలంటే మనాన్ని మనం విమర్శించుకోవాలి. స్వామి, నేను అసలు నేను ఎలాంటి వాడు, అసలు నా ఆత్మ అనేది ఎన్నెన్నో జన్మాల నుంచి ఎన్నెన్నో శరీరాల్లో తిరిగినప్పటికైనా నాకు ఇప్పటికీ బుద్ధి రాలేదు, ఇప్పుడు కూడా భౌతికంగా భౌతిక వస్తువులపైన ఆకర్షణ పెరుగుతుంది, దయచేసి నన్ను కాపాడండి అని మనం అడగాలన్నమాట. ఎలా అయితే మీరు చూడండి, బ్రహ్మ విమోహన లీల జరిగిన తర్వాత, గోవర్ధన లీల జరిగిన తర్వాత ఎలా అయితే ఇంద్ర బ్రహ్మ వచ్చి భగవంతుడికి క్షమాపణ అడిగారు, అయ్యో స్వామి మేము మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాము, సో అలా మనం కూడా స్వామిని క్షమాపణ అడగాలి, మనాన్ని మనం విమర్శించుకోవాలి, భగవంతుడిని పొగరాలి. ఎలా అయితే పదవ స్కందంలో మణిగ్రీవ నలుకువేర భగవంతుణ్ణి పొగరుతారు, అలా పొగరాలి, భగవంతుణ్ణి కృతజ్ఞతలు తెలిపించుకోవాలి. ఎలా అయితే కుంతిదేవి భగవంతుణ్ణి మాట మాట పదే పదే కృతజ్ఞతలు తెలిపించింది, స్వామి మీరు నా పిల్లల్ని కాపాడారు, నన్ను కాపాడారు, మమ్మల్ని అందరినీ మీరు ఎల్లప్పుడూ ఎల్లవెల్ల కాపాడుతూ ఉంటారు అని ఆవిడ ఎంత చక్కగా పొగురుతుంది, అలా స్వామిని పొగరాలన్నమాట. మీరు మాకు ముక్కు ఇచ్చారు, రెండు కళ్ళు చెవులు, మీ యొక్క సందేశాన్ని వినే అవకాశము, నామజపం చేసే అవకాశము, ఒక చక్కని గురువు, మాకు అన్నీ ఇచ్చారు స్వామి, మీకు ఎలా కృతజ్ఞతలు తెలిపించుకోవాలని అలా మనం మాట్లాడాలన్నమాట స్వామితోని. అండ్ చివరికి మనకిష్టమైనది అడగాలి, ఏదైనా అడగొచ్చు, భౌతికం కాకుండా ఆధ్యాత్మిక పరంగా. ఎలా అయితే ఉద్ధవ్ అడిగాడు, నేను వృందావనంలో గుల్మలతగా పుట్టాలి స్వామి, అప్పుడు ఆ గోపికాలు ఒక పాదపద్మాలు నా నెత్తి మీద ఎల్లప్పుడూ ఉంటాయి. ఎలా అయితే భక్తి వినోద్ ఠాకూర్ అడిగారు, కిట్ట జన్మ హో జథాతువ దాస్ బహిర్ముఖ జన్మ నహి ఆస్, నేను ఒక పురుగుగా పుట్టినా పర్వాలేదు కానీ భక్తులింట్లో పుట్టాలి, బ్రహ్మగా పుట్టినా మీకు వ్యతిరేకంగా ఉంటే నాకు అలాంటి జన్మం వద్దు స్వామి అని అలా అన్నమాట. సి మనకి ఆధ్యాత్మిక జీవితంలో సక్సెస్ కావాలంటే ప్రార్థన అనేది చాలా అవసరం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రతిరోజు 192 రౌండ్స్ జపం చేశారు, కనీసం 9 సంవత్సరాలు. అప్పుడు వెళ్ళి ఆయన చాలా సునాయాసంగా 64 గౌడియమ్మట్లు 18 సంవత్సరాలు ఇలా అని చేసేసారు. శ్రీల ప్రభుపాదుల వారు జీవితం అంతా ప్రార్థించారు, అందు గురించి 10 సంవత్సరాల్లో 108 టెంపుల్ చక్కగా టక్కని కట్టేశారనమాట. సో ఇదైతే మనం ఏదో బయటిగా చూస్తున్నాం, కానీ లోపల పునాది ఉంది. ఊరికే మనం అంతస్తుపైన అలా చూస్తూ వెళ్ళిపోతున్నాం, కానీ దాని పునాది అనేది ప్రార్థన. వాళ్ళు చేసిన కృష్ణుడికి ప్రార్థన, తీవ్రమైన ప్రార్థన. దాని ఒక ఫలాన్ని మనం చూసి దాన్ని చాలా ఈజీగా అనుకుంటున్నాం, కానీ దాని వెనక చాలా కృషి ఉంది. శ్రీల ప్రభుపాదల వారు గురించి హృదయానంద దాస్ బాబాజీ అని చాలా చక్కని మాట అన్నారు. ఆయన రాధా దామోదర్ టెంపుల్ పక్కనే ఉండేవారనమాట. సో ఆయన ఒకనప్పుడు చెప్పారు, మీరందరూ అనుకుంటున్నారు మీరు గురుగారు ఈజీగా అలా అమెరికా వెళ్ళిపోయి ప్రచారం చేసేసారు, కానీ నేను చూశాను ఆయన ఎలా ఏడ్చేవారు, ఎలా ప్రార్థన చేసేవారు. ఒకరోజు రాత్రి 2 గంటలకి నేను వింటున్నాను, ఎవరో ఏడుస్తున్నారు, ఎవరది అని గోడ ఎక్కేసి చూస్తే ఆ ముసలాయన ఒక జాడు పట్టుకొని రూపగోస్వామి సమాధి దగ్గర తుడుస్తూ ఏడ్చేస్తున్నారనమాట. ఓ రూపగోస్వామి దయచేసి నన్ను శక్తి శక్తిని ప్రసాదించండి. నా గురుగారిచ్చిన ఆశ ఆదేశం మేరకు నేను విదేశాలకి వెళ్ళి కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి అని ఆ ఒక శక్తిని నాకు ప్రసాదించండి అని ఎంత ప్రార్థించారు. అప్పుడు వెళ్ళి ఆ సక్సెస్ని మనం చూసామన్నమాట. సో ఏదైనా మనకి ఆధ్యాత్మిక జీవితంలో సక్సెస్ కావాలంటే ప్రార్థించాలి. అయితే ప్రార్థన అంటే నాకు ఏం కావాలి అది కృష్ణుడు ఇచ్చేస్తారని కాదు. ప్రార్థన అంటే కృష్ణుడికి ఏం కావాలి అలా నా జీవితాన్ని నేను మలుచుకుంటాను అని. అది చాలా ఇంపార్టెంట్. లేదంటే కొందరు అనుకుంటారు ప్రార్థన అంటే అది నా బెల్ అన్నమాట. పూర్వంలో హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వెయిటర్ని పిలవాలంటే ప్రతి టేబుల్లో ఒక బెల్ ఇచ్చేవారనమాట. బెల్ బాయ్, బెల్ కొడితే ఆ బాయ్ వస్తారు. అప్పుడు నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఆర్డర్ చెప్తే తను తెచ్చేస్తాడు. అలానే కృష్ణుడు మన బెల్ బాయ్ కాదు. ఏదో మనం దేవాలయం లోపలికి వెళ్ళిపోయి గంట కొట్టేసి ఆ వింటున్నావా, అయితే ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే వరకు ఇదన్నీ అయిపోవాలి, చూసుకో స్వామి అని కాదు. అతను మన బెల్ బాయ్ కాదు. ప్రార్థించడం అంటే మీరు నా జీవితాన్ని ఎలా ప్రణాళిక వేసుకున్నారు స్వామి, దాన్ని నేను అర్థం చేసుకొని మీకు నచ్చినట్లు నా జీవితాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ శక్తిని నన్ను ప్రసాదించండి అని మనం ప్రార్థించాలి. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా మన ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళాలంటే ప్రార్థించాలి, భగవంతుడు నామస్మరణ చెయ్యాలి. ఈ కలియుగంలో అన్నిటికైనా గొప్ప ప్రార్థన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది అన్నిటికైనా ఉత్తమమైన ప్రార్థన. ఎక్కడైనా ఏ పరిస్థితులైనా ఎవరైనా ఏ జాతికి చెందిన మహిళ అయినా పురుషైనా చిన్న పిల్లలైనా స్నానం చేయకపోయినా చేసినా ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికైనా ఈ మంత్రాన్ని ఎవరైనా జపం చేసుకోవచ్చు. ఇది విశేషంగా కలియుగం కోసం భగవంతుడు తయారు చేసిన మంత్ర. దీన్ని చేయడం వల్ల డైరెక్ట్గా భగవంతుడితో ఒక కనెక్షన్, ఒక అనుసంధానము ఏర్పాటవుతుంది అండ్ భగవంతుడి మీద ఆసక్తి అనేది పెరుగుతుంది. అండ్ ఈ మంత్రం జపం చేయడం వల్లనే భగవంతుడికి మన వైపు మనము ఆయన ఒక అటెన్షన్ మన వైపు వస్తుంది. ఎప్పుడైతే ఒక పేదవాడు చాలామంది ధనవంతుల్ని రోజు చూస్తున్నాడేమో, దాంట్లో గొప్పదేం కాదు, కానీ ఒక్కరోజు కూడా ఆ ధనవంతుడు పేదవాడు వైపు చూసినప్పటికీ తన జీవితం మారిపోతుంది. సో మనం చాలాసార్లు స్వామిని చూస్తున్నాం, కానీ స్వామి మనని చూస్తే మన జీవితం మారుతుంది. అండ్ స్వామి మన వైపు ఎప్పుడు చూస్తారు, ఎప్పుడైతే మనం తీవ్రంగా ప్రార్థిస్తున్నాము, ఎప్పుడైతే మన కంఠం నుంచి ఆ హరే కృష్ణ మహామంత్రం తీవ్రంగా బయటికి వస్తుంది, అప్పుడు స్వామి కళ్ళు మన మీద పడుతుంది. అక్కడికి మన జీవితం ఒక వేరే దిశలో మారిపోతుంది అన్నమాట. ఇది చెప్తూ నేను ఈరోజు ఇక్కడే ఆపుతాను. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ. హరే కృష్ణ. ఓకే, సో షల్ ఐ ఆన్సర్ ఇట్? ఓకే. సో శ్రీల ప్రభుపాదులు, మీ ప్రశ్న ఏంటంటే కొత్తగా ఇస్కాన్ టెంపుల్ కట్టకుండా ఉన్న టెంపుల్స్ని మనం ఎందుకు రిపేర్ చేయకూడదు? సో ఇదే ప్రశ్నని శ్రీల ప్రభుపాదుల వారిని ఎవరు కుంభమేళాలో అడిగారు. హరిద్వార్లో శ్రీల ప్రభుపాదుల వారు పబ్లిక్గా ఒక ప్రవచనం ఇస్తున్నప్పుడు ఎవరొకరు అడిగారనమాట, మీరు ఎందుకు కొత్త కొత్త టెంపుల్స్ కడుతున్నారు, ఉన్న టెంపుల్స్కి మీరు రిపేర్ చేసి ఉంచవచ్చు కదా. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఆయనకు అడిగారు, మీ పెళ్ళయిందండి అంటే, అవును పెళ్ళయింది అంటే, పక్కనే మా భార్య కూర్చొని ఉంది. ఆహా, అయితే మీకు పిల్లలు ఉన్నారండి అంటే, అవునండి మాకు ఒక కొడుకు ఉన్నాడంటే, శ్రీల ప్రభుపాదులు అడిగారనమాట. అంటే ఆర్ఫనేజెస్లో ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని మీరు తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు మీరు కూడా మళ్ళీ ఒక అబ్బాయిని కన్నడం ఏంటి అంటే, అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు, ఎందుకు అన్న, ఆర్ఫనేజ్లో ఉన్న అబ్బాయికి మేము ఇస్తున్నాము దానము, కానీ నాకు వరకు నా కొడుకు ఉండాలి కదా అంటే. ఇప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు, అవును మేము కూడా వేరే టెంపుల్స్కి సాయం చేస్తున్నాం, కానీ మా వరకు మాకు ఒక టెంపుల్ ఉండాలి కదా, ఏదైతే మేము కృష్ణుడు కోసం ప్రేమతో తయారు చేస్తున్నాము. సో అలా ఒక భక్తుడు కోసం టెంపుల్ కట్టడం అనేది అది కృష్ణకి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. ఎలా అయితే మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ప్రేమతో మీ పిల్లల కోసం వంట చేస్తే మీ ఎంత ఆనందం పడతారు, ఇది నేను తయారు చేస్తున్నాను మా అబ్బాయి తింటాడు, అలానే భక్తుడు కోసం ఈ టెంపుల్ తయారు చేయడం అంటే అది ఎంత ఆనందమైన ఇదన్నమాట. కృష్ణ కోసం నేను ఒక ఇల్లు కడుతున్నాను, ఇలా ఉండాలి, కృష్ణుడిని నేను ఇలా ఆఫర్ చేయాలని వాళ్ళు ఎంత ప్రేమతో చేస్తారు. అదే కాదు, ఇది ఇది చాలా పెద్ద ఆన్సర్. ఇది ఇంత క్లుప్తంగా నేను దాన్ని క్లోజ్ చేయలేను, ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ అనేసరికి టెంపుల్ కాదు, అదొక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఎలా అయితే కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అలానే ఇది ఒక స్పిరిచువల్ కాలేజ్, ఒక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ సెంటర్. ఇక్కడ ఊరికే ప్రతిమాని విగ్రహాన్ని పూజించడమే కాదు, ఆ విగ్రహాలు ఉన్న అతను ఎవరు, దేవుడు అంటే ఎవరు, మన అందరికీ తెలుసు కృష్ణ ఈజ్ గ్రేట్. కానీ ఇస్కాన్లో మీకు చెప్తారు హౌ గ్రేట్ ఇస్ కృష్ణ. సో కృష్ణుడు గురించి వినడము, నేర్చుకోవడము, ఆయనకి సేవ అందించే ట్రైనింగ్ సెంటర్ ఇది. గోలోక వృందావనంలో వెళ్ళిన తర్వాత మనం ఎలాగో కృష్ణుడిని అక్కడ సేవని అందించాలి, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎలా అయితే అమ్మ తన అమ్మాయిని ట్రైనింగ్ ఇస్తారు, అమ్మ వంట చేసుకోవడం నేర్చుకో, అత్తగారి ఇంటికి వెళ్ళినప్పటికి ఇలా చేసుకో అమ్మ అలా చేసుకొని ముందే ట్రైనింగ్ ఇస్తారు, అలానే మనం కూడా గోలోక వృందావనం వెళ్ళినప్పటికి రాధారాణికి కృష్ణుడికి సేవని అందించాలి. ఎలా అందించాలి ఆ ట్రైనింగ్, మనకి ఇస్కాన్ టెంపుల్లో అవుతుంది. ఇక్కడ మనం పూల మాల తయారు చేస్తాము, స్వామిని అలంకరిస్తాము, స్వామి కోసం రాజభోగ వంట చేసుకుంటాము, ఎంత మనకి ట్రైనింగ్ సెంటర్, ఒక ఎడ్యుకేషనల్ సెంటర్. సో ఇప్పుడు ఎడ్యుకేషనల్ కాలేజెస్ ఎన్నో ఓపెన్ అవుతున్నాయి, దాని గురించి మనం ప్రశ్నించట్లేదు. ఎందుకు ఎన్ని కాలేజెస్, ఎన్ని స్కూల్స్ ఎందుకు ఓపెన్ అవుతున్నాయన్నమాట. అలానే ఇస్కాన్ సెంటర్స్ ఓపెన్ అవ్వడం అంటే ఎడ్యుకేషనల్ సెంటర్, ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు చాలా టెంపుల్స్ ఉన్నాయి, నేను ఏ టెంపుల్ని విమర్శించాలి అని అనుకోవట్లేదు, కానీ అక్కడ పూజ చేస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. ఎందుకు చేయాలి పూజ, ఎందుకు వంగాలి, ఎందుకు దానం ఇవ్వాలి, ఎందుకు జపం చేయాలి, ఆ విషయాలు నేర్పించట్లేదు. అది నేర్పించకపోతే అది ఎక్కువ రోజులు కొనసాగదు. మనం ఇచ్చిన ధనాన్ని కూడా వాళ్ళని ఎలా ఉపయోగించాలి, ఫస్ట్ ఆ ట్రైనింగ్ మనం ఇవ్వాలి. శ్రీల ప్రభుపాదులు వారు చాలాసారి చెప్పారు, తమిళ కృష్ణ మహారాజ్కి ఒకసారి ఆయన అన్నారు, ఇఫ్ కృష్ణ వాంట్స్ హీ కెన్ గివ్ యూ హోల్ ఆఫ్ అమెరికా, బట్ డూ యూ నో హౌ టు యూజ్ ఇట్. కృష్ణుడు కావాలంటే మొత్తం అమెరికాలో ఉన్న మొత్తం ధనం నీకు ఇచ్చేస్తారు, కానీ ఆ ధనంని ఎలా ఉపయోగించాలి నీకు తెలుసా? సో ఇది ట్రైనింగ్ సెంటర్. ఒకవేళ ఆ టెంపుల్స్ మనం ఇచ్చినప్పటికైనా ఆ ట్రైనింగ్ ఉందా, అది దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా వాడాలి, ఆ ట్రైనింగ్ వాళ్ళకు ఉందా, అది చాలా ఇంపార్టెంట్. ఆఫ్కోర్స్ దీన్ని నేను చాలా లాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ టైం అయిపోతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్, జగన్నాథ్ని ఎందుకు పూజించు? సి, వెరైటీ ఇస్ ది మదర్ ఆఫ్ ఎంజాయ్మెంట్. స్వామి ఒక్కరే, కేవలం కృష్ణుడిని పూజిస్తే కూడా చాలు, ఎన్ని విగ్రహాలు పూజించే అవసరం లేదు. కానీ భక్తుడు తన ఆనందం కోసము ఒక్కొక్కసారి కృష్ణుడిని జగన్నాథ రూపంలోనే, ఒకసారి ఆయనకి నరసింహ రూపంలోనే, ఒకసారి ఆయనకి రాముడు రూపంలోనే అలా పూజిస్తూ ఆనందిస్తూ ఉంటారనమాట. సో ఒకే స్వామి వేరే వేరే వేషాలు, ఎలా అయితే ఇంట్లో నాన్న లుంగి వేసుకుంటారు, బనియన్ వేసుకుంటారు, బయటికి వెళ్ళినప్పుడు కోట్ సూట్ వేసుకుంటారు, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళి పార్టీకి వెళ్తే మళ్ళీ ఏదో షెర్వాణి వేసుకుంటారు, ఒకే నాన్న వేరే వేరే డ్రెస్లు, వేరే వేరే భావాలు. అలానే స్వామి వారు ఒక్కరే, కానీ ఒకసారి జగన్నాథ రూపంలో ఏదో ప్రసాదం స్వీకరిస్తున్నారు, రంగనాథ రూపంలో ఏదో అనంత శేషు మీద పడుకొని ఉన్నారు, అలా రకరకాలుగా భక్తుల్ని దర్శనిచ్చేసి ఆనందాన్ని స్వామి ప్రసాదిస్తున్నారు తప్ప ఆయన ఒక్కరే. సో వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ డిఫరెంట్ రూపంతోనే మన ఆయన్ని ప్రేమించడం, ఆయన మళ్ళీ ప్రతిస్పందించడం, ఇది ఒక రస, భక్తిలో ఉన్న ఒక రస అన్నమాట. ఓకే,
కృష్ణ 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 सब कृष्णा 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 लगे सब कृष्णा 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 लगे सब कृष्णा कृष्णा